Thank you, Grishma. Om Sri Nana Paramatmane Namaha. Yeah. Auntie, can I put the screen na coffee? Va? Hello, Auntie. Yeah. Om Sri Nana Paramatmane Namaha.
Om Sri Nana Paramatmane Namaha.
వినిపిస్తుందా అంటే నా మాట వినిపిస్తుందా?
వినిపిస్తుందమ్మా.
ఈరోజు మన లోహే గారు లక్ష్మి అంటే అంటే మన భక్తుల్లో లక్ష్మిలు చాలా మంది ఉండడం వల్ల ఆంటీ లోహే లక్ష్మి అంటే అని పిలవలసి వస్తుంది. అండ్ యాక్చువల్గా లక్ష్మి లోహే లక్ష్మి ఆంటీ అంటే యాక్చువల్గా మొత్తం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తారంటీ. మాధవపూర్ లక్ష్మి ఆంటీ పక్కన అందరూ కదా ఆంటీ అనేవారు, ఏడుగురు పక్షులం మేము అని. అలా మీరంతా బర్డ్స్. అండ్ గ్రీష్మ, చాలా డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. సో మన అంటే ఏడుగురు ఫ్రెండ్స్ అండ్ లక్ష్మి ఆంటీ, మన లోహే గారు లక్ష్మి ఆంటీ ఎప్పుడు కూడా నవ్వుతూనే కనిపిస్తారు అన్నమాట. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఎప్పుడు హృదయపూర్వకంగా నవ్వుతూ ఉంటారు. అంటే లోపల ఏమి ఉండదా ఆంటీకి? అసలు లోపల ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఉండవా? ఇవిడికి ఒక్కలా ఉంటారు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్వేస్ కంప్లీట్లీ సరెండర్. ఆవిడ పాత్ర ఏంటంటే సరెండర్ ఎప్పుడు కూడా. అది ఆవిడ ప్రవర్తనలోని, ఆవిడ మాటలోని, ఆవిడ జీవిత విధానంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆంటీ గురించి విజయ ఆంటీ ఒక 10 నిమిషాలు మాట్లాడితే బాగుండని మన విజయ ఆంటీ రిక్వెస్ట్ చేశాను. సో విజయ ఆంటీ ఒక 10 నిమిషాలు ఆంటీ గురించి చెప్పండి, తర్వాత ఆంటీ స్టార్ట్ చేస్తారు.
వినిపిస్తుందమ్మా?
వినిపిస్తుంది ఆంటీ.
హలో,
వినిపిస్తుంది.
ఓం శ్రీ నాన్న పరమాత్మ నేను మహా. ఈరోజు 18వ దోష.
అవునండి.
అందరికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలమ్మా.
అవును, కరెక్ట్ గా ఇండిపెండెన్స్ డే రోజు పడింది చూడండి ఆంటీది. ఎందుకంటే ఆంటీ వాళ్ళ ఫాదర్ ఇండిపెండెన్స్ మూమెంట్ లో వర్క్ చేస్తారు కదా. అండ్ అందుకే వీడియో కూడా గ్రూప్స్ లో మనం పెట్టడం జరిగింది. నాన్నగారే ఆంటీ గారి ఫాదర్ ని మెచ్చుకుంటూ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి ఆయన కాంట్రిబ్యూషన్ గురించి కూడా చెప్పారు కదా.
నాన్నగారు అలా పిలవటంతో ఇంకా అందరికి లోహియా గారి లక్ష్మి అని అలవాటు పడిపోయాం అనమాట.
అవునవును,
మన భక్తులకేమో దేశానికి స్వతంత్రం వచ్చింది, మన భక్తులందరికీనేమో కానిదాంతో విడుదల పొందితే మోక్షం వస్తుంది, మనం మనసుతో విడుదల పొందాలి అని నాన్నగారు చెప్తారు కదా, అప్పుడు మన అందరికి స్వతంత్రం వస్తుంది కదా.
అవును కరెక్ట్, అవును అవునండి. మనం మనం బయట దేనితోనే కాదు మనతోనే మనం లోపల బంధింపబడిపోయి ఉన్నాము. సో అందులోంచి విడుదలైతే మన ట్రూ స్టేట్ పోవచ్చు అండి,
మనకి ఫ్రీడమ్ వస్తుంది అప్పుడు.
ఎస్, కంప్లీట్ ఫ్రీడమ్ వస్తుంది. మనం అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాం మనం.
అవును, మన లక్ష్మి హస్బెండ్ పేరు మురళి, మురళి తెలుసు కదా నీకు, లక్ష్మి ఆ హస్బెండ్ పేరు. సెప్టెంబర్ 1st కి మన సాగి రామకృష్ణరాజు గారి హాల్లో స్పీచ్ అయింది కదా, అది ఆ రోజు మురళి వచ్చారనమాట స్పీచ్ కి వచ్చారు. స్పీచ్ అయిపోయాక అది నాన్నగారిని కలవటానికి వచ్చారనమాట లక్ష్మి గారి ఇంటికి. వచ్చి మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నాన్నగారు, పెళ్ళయ్యాక ఇంతవరకు ఇంత ఆనందంగా ఎప్పుడు చూడలేదు లక్ష్మిని, మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇంక చాలా ఆనందంగా ఉంటుంది, బాలు ఇలా ఎగురుతా ఎప్పుడో ఒకప్పుడు బాలు ఆగుతుంది కదా అలా ఆగుతుందని చూస్తున్నానండి, అసలు ఎక్కడ ఆగట్లేదు, చాలా ఆనందంగా ఉంటాను నాన్నగారు మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి. అది ఒక మానవ మాతృలకి సాధ్యం కాదనిపిస్తుంది నాకు, మీరు అలా మార్చగలగటం అన్నది చాలా సంతోషకరమైన విషయం నాన్నగారు, చాలా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానండి అన్నారు. అంటే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే
అంటే హస్బెండ్ నుంచి ఆ మాట రావడం ఇస్ సచ్ ఎ గ్రేట్ థింగ్ కదా.
అవునమ్మా, నాన్నగారు ఏమన్నారంటే అప్పుడు మీరు ఈ మాట అంటుంటే నాకు కేవీకే రాజు గారు అన్న మాట గుర్తొస్తానండి, నన్ను ఆయన అడిగారు ఇంతమంది వస్తున్నారు కదా మీ దగ్గరికి ఎవరైనా మారారా అని అడిగారంట నాన్నగారిని.
ఓహో,
అడిగితే నవ్వే ఊరుకున్నారంట నాన్నగారు అప్పుడు. ఇప్పుడేమో కేవీకే రాజు గారు లేరండి పోయారు, కానీ ఆయన ప్రశ్నకి మీ లక్ష్మి సమాధానం అండి అన్నారు.
ఓ మై గాడ్, అంటే మన లోహే గారు లక్ష్మి ఆన్సర్ అని చెప్పేశారు.
అవునమ్మా,
బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్.
అవునమ్మా,
అంటే సమాధానం వర్డ్స్ లో చెప్పక్కర్లేదు, ఎదురుకుండా ఉదాహరణ మన లోహే గారు లక్ష్మి.
అవునమ్మా, ఇప్పుడు మనం ఇంట్లోనే కదా పెర్ఫెక్ట్ అవ్వాల్సింది ఉషా.
అవునండి,
ఇంట్లో పిల్లలు కూడా ఇంకెప్పుడు ఇంత హ్యాపీగా ఉంటావు ఏంటి మమ్మీ అని అడుగుతారంట పిల్లలిద్దరు కూడా. తర్వాత ఏమో లక్ష్మి గారు ఇల్లు కట్టుకున్నారనమాట, ఇల్లు కట్టుకుంటే సావిత్రి మామ గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ మధుర నగర్ రావటం నాన్నగారు, అంటే లక్ష్మి ఇల్లు చూసి వెళ్దామమ్మా అన్నారు. అని లక్ష్మి ఇంటికి వస్తే లక్ష్మి ఏమో కొబ్బరికాయ కొట్టించారు నాన్నగారి చేత. ఇట్లా ఇల్లు ఎంత విశాలంగా ఉందమ్మా, ఎంత బాగుందమ్మా అని అలా మెచ్చుకుని ఇంక అసలు కొబ్బరికాయ కొట్టి ఇంక అసలు ఇల్లు అంతా గదులన్నీ తిరిగేసి చాలా మెచ్చుకున్నారనమాట. మళ్ళీ తిరిగి కార్లో వచ్చేస్తుంటే అన్నారు గృహప్రవేశం ఎప్పుడమ్మా అని అడిగారు. అయిపోయింది నాన్నగారు, ఇప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టేశారు కదా అన్నారు. ఇంక విడిగా విడిగా పూజలు అయ్యి చేసి గృహప్రవేశం చేయలేదు ఉషా.
ఇంక నాన్నగారు కొబ్బరికాయ కొట్టారు అయిపోయింది అంతే.
అంటే నాన్నగారు ఏమన్నారంటే లక్ష్మికి మినహాయింపులు లేని శరణాగతమ్మా అన్నారు.
వెరీ స్వీట్ ఆంటీ, వెరీ స్వీట్. అంటే ఇంకా అంటే ఎంత సింప్లిసిటీ కదా అసలు. అంటే ఆవిడేమి దాన్ని అనౌన్స్ చేయలేదు, ఇంకో మాట అనలేదు, ఎక్కడ ఆడంబరం చూపించలేదు. ఆయనే ఆయన అంతటైనా వాళ్ళ ఇంటికి వెళ్దాం అని వెళ్ళి అటు నుంచి వెళ్ళారు, ఆయనతో కొబ్బరికాయ కొట్టించారు, అదే ముహూర్తం అయ్యింది ఆవిడికి. సో బ్యూటిఫుల్.
అలాగా ఒకసారి అన్నారమ్మా మధురా నగర్ లో లక్ష్మి దగ్గర ఇలాగ దగ్గరలో కూర్చున్నారనమాట నాన్నగారి దగ్గరలో, ఇప్పుడు లక్ష్మిని ఈశ్వరుడు కొండ మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాడు, ఎవరైనా ఆపగలరా అని అడిగారు.
అవును.
తర్వాత ఏమో మాతో చాలా సార్లు మీరు అందరూ జ్ఞానంతో సహవాసం చేస్తున్నారమ్మా, మీకు తెలియట్లేదు.
అవును, చాలా సందర్భాల్లో అన్నారు.
చాలా సార్లు నువ్వు కూడా ఉన్నావు కదా,
చాలా సార్లు అన్నారు.
స్నేహాన్ని వదలటమ్మా.
అవును, మీ మధ్యలో ఒక జ్ఞానం ఉంది, మీరు గుర్తించలేకపోతున్నారా అన్నారు. ఆంటీ ఆంటీతో మాట అంటే మాత్రం పక్క పక్క నవ్వేసి వరకుంటారు ఒక్క మాట కూడా. అంటే సింప్లిసిటీ సింప్లిసిటీ ఆంటీ, అంటే అస్సలు ఎక్కడ ఆడంబరం లేకపోవడము, ఎక్కడ అంటే లౌక్యం అనేది అసలు ఎలా ఉంటుందో ఆంటీకి తెలియదు.
తెలియదు ఆలోచన ఒకలాగే ఉంటుంది, అది కూడా లక్ష్మికి వర్తిస్తుంది ఆ మాట కూడా.
ఎందుకంటే జనరల్ గా ఏదన్నా పర్సనల్ మ్యాటర్స్ చెప్పుకుంటే నాన్నగారికి గదిలోకి వెళ్ళి చెప్పుకుని వచ్చేస్తూ ఉంటారు కదా,
తెలియదు.
అదే చెప్పడం తెలియదు. నాన్నగారు ఏమన్నా పబ్లిక్ లో ఆయన ఒక ప్రశ్న వేస్తే అసలు ఇంకా ఎవరు ఏమనుకుంటారు, లేకపోతే ఇది చెప్పకూడదు ఇది చెప్పచ్చు అనేది ఉండదు ఇంకా ఆంటీకి.
ఉండదు అసలు,
యాటిట్యూడ్ గా ఉన్నది ఉన్నట్టుగా నాన్నగారు అడిగింది అని ఎదుర్కొంటా సమాధానం పెట్టారనమాట. సో పక్కకు వచ్చాక తర్వాత ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, అంటే అంతలాగా బట్ట బయట చెయ్యక్కర్లేదు కుటుంబాన్ని, కాస్త కొంచెం దాన్నే పాలిష్ గా చెప్పాలి, అదంతా నాకు తెలియదమ్మా అనేవారు.
అసలు జరిగింది అదే కదా అనేవారు.
ఏదో ఉన్నట్టుగా చెప్పేస్తాం కదా, ఇంకెలా చెప్పాలి అని. అంటే రామకృష్ణుడు, అంటే రామకృష్ణుడు అని కూడా అన్నారు నాన్నగారు ఒక సందర్భంలో ఆంటీని.
అవునమ్మా.
ఏ కాంటెక్స్ట్ లో అంటే ఆయన కూడా ఎక్కడ లౌక్యం తెలియదు నేర్చుదామన్నా ఆయనకి లౌక్యం రాలేదన్నారు కదా.
అవునమ్మా, నువ్వు పెట్టిన వీడియో వీడియో క్లిప్పింగ్ లో ఉంది కదా.
అవును, అంటే ఎంత ట్రూత్ఫుల్ గా చెప్పారో నాన్నగారు ఆవిడ గురించి. అండ్ ఆయనే న్యాయం చేయగలరా అంటే ఎవరికైనా కూడా.
అవునమ్మా,
అంటే ఒక్కొక్కళ్ళదిని వాళ్ళకున్న మెరిట్, అంటే అంతర్యామికి తెలిసినట్టుగా బాహ్యంగా అందరు వ్యక్తులకు తెలియదు కదా అంటే. అంటే భర్త అయినా అంటే మన ఫ్యామిలీ మెంబర్సే అయి ఉండొచ్చు, కానీ భగవంతుడికి తెలిసినట్టు జీవుడికి అవగాహన ఉండదు వాళ్ళ ట్రూ అంటే ఇన్నర్ గా వాళ్ళు ఏంటి అనేది. సో నాన్నగారు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అండ్ ఆంటీ మీ అందరి గురించి కూడా, లక్ష్మీ ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు కొంచెం మీ అందరినీ కొంచెం అదే కాస్త స్ట్రాంగ్ గా మాట్లాడినట్టు మాట్లాడినా కూడా ఒక సందర్భం ఏమన్నారంటే, ఒక సందర్భంలో ఏమన్నారంటే ఆయన మిమ్మల్ని అందరినీ ఎంతలా అంటే ఎంత కెలికి చూసినా కూడా, అంటే ఎంత కాలం ఎంత డ్యూరేషన్ చేసినా కూడా ఒక్కళ్ళలో నుంచి కూడా ఒక్క పొరపాటు మాట కానీ ఒక విమర్శ మాట కానీ అంటే అసలు అంటే ఎటువంటి నెగిటివ్ మాట కానీ రాలేదు అని చాలా హైలైట్ చేసి ఒకటి చెప్పారంట. ఏమన్నారంటే వీళ్ళది మైత్రి అంటే, అంటే మైత్రికి ఉదాహరణ వీళ్ళ ఫ్రెండ్స్, లక్ష్మి ఫ్రెండ్స్. ఎందుకంటే లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నేను అంటే ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేసి చూసారనమాట. వీళ్ళ నోట్ల నుంచి ఏమైనా వస్తుందేమో అని ఆయన మరీ మరీ అందరినీ మనిషిని టెస్ట్ చేసి చూసారు. ఒక్క ఆవిడ ఫ్రెండ్స్ తప్ప అందరూ ఫెయిల్ అయిపోయారంటి
అన్నారమ్మా. నాతో కూడా అన్నారమ్మా, చాలా డీప్ గా నేను అబ్జర్వ్ చేశానమ్మా మిమ్మల్ని అందరినీ, చాలా డీప్ గా అబ్జర్వ్ చేశారంట.
అది మనకి తెలియదు కదా నాన్నగారు టెస్ట్ చేస్తున్నట్టు. అందరి దగ్గర ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అందరి నోటమంతా ఏదో ఒకటి విన్నారు, కానీ ఒక్క ఫ్రెండ్స్ నోటమంతా మాత్రం ఒక్క మాట రాలేదంటి. గ్రేస్ అని మైత్రి అంటే ఇదండి, అంటే మన ఫ్రెండ్ ఎదురుకుండా ఉందా లేదా లేకపోతే బతికుందా చనిపోయిందా దీంతో కాదు, అంటే ఎంత విశ్వాసంగా ఉండి వాళ్ళ అంటే ఎంత ఐకమత్యంగా ఉండి అంటే అసలు ఫ్లా అనేది మన కళ్ళకి కనిపించకపోవడం.
అవునమ్మా,
అంటే అంటే ఫ్రెండ్షిప్ లో ఏంటి అంటే ఎదుటి వాళ్ళలో పొరపాట్లు కనపడవంటి మనకి. నిజమైన మైత్రి ఉన్న చోటే అది కనపడదు. ఆ మైత్రి సంపూర్ణంగా లేనప్పుడు ఏదో అంటే మనిషిన్నాక ప్రతి మనిషికి వాళ్ళ మంచి చెడు బలహీనతలు ఉంటాయి కదా అంటే. ఇప్పుడు లేకపోతే మనందరం జ్ఞానం ఈ పాటికి పొందేసి ఉందం కదా, ఏదో బలహీన సంపూర్ణంగా జ్ఞానం పొందలేదు. సో అది చూడకుండా అంటే అది కనపడకుండా ఉన్న వాళ్ళలో మీ ఏడుగురిని ఉదాహరణగా చెప్పారండి. అండ్ ఈరోజు
నాన్నగారు ఇచ్చిన గిఫ్టేనమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ నాన్నగారు ఇచ్చిన గిఫ్టే ఉషా. అసలు ఇప్పటికీ కూడా మేము ఏదైనా ఒకళ్ళకొకళ్ళు అన్ని సరి చేసుకుంటామమ్మా. సరి చేసుకోవడమే నిజమైన మైత్రి అంటారు కదా నాన్నగారు.
ట్రూ ట్రూ.
ఒకళ్ళతో ఒకవేళ ఏదైనా తెలియక ఏదైనా మాట్లాడినా వెంటనే ఇంకొకళ్ళు సవరిస్తాం. ఎవరికి కోపాలు అసలు ఇంతవరకు ఈ 30 ఏళ్లలో ఒక మాట అనుకోలేదమ్మ ఉషా.
అదే అండి, ఐ మీన్ సో మచ్ అండర్స్టాండింగ్ అంటే ఎంత అండర్స్టాండింగ్ ఉంటే భేదాభిప్రాయం కూడా రాకుండా ఒకళ్ళనొకళ్ళు అంత స్వీట్ గా అంటే కరెక్షన్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు. వెరీ బ్యూటిఫుల్లీ బ్లెస్డ్ ఆంటీ ఆల్ ఆఫ్ యూ, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఈచ్ ఇండివిజువల్ మీరందరూ కూడా చాలా యునీక్ అంటే అనిపించవచ్చు ఏంటి ఇంతలా వీళ్ళు పొగుడుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళని అని. అక్కడ పొగట్ట కాదంటే ఇది నాన్నగారు నోటమ్మట ఒక్కొక్కళ్ళ వైభవం.
నాన్నగారు వర్క్ అమ్మ, అది మనం పొగుడుకోవటం కాదు కదా, అది నాన్నగారు వర్కే, అది అంత 100% ఆయన చేసిందే కదా.
ఆయన వర్క్ ఒక్కటే కాదంటే ఒక్కొక్కళ్ళలో ఇప్పుడు నాన్నగారి దగ్గరికి మనం అందరం వెళ్ళాం ఓకే, అందరిలో కూడా ఆయన ఎప్పుడు బలహీనత గాని మనలో ఉన్న పొరపాట్లు గాని ఎప్పుడు ఎత్తి చూపించలేదంటే. ఆయన మనలో ఉన్న మంచితనం లేకపోతే ఇప్పుడు విజయ అంటే ఉన్నారు ఆవిడ వినయానికి గుర్తు, ఆవిడ వినయానికి గుర్తు నాన్నగారి మాటల్లో అంటే మన మాటల్లో కాదు. బహుశా మనం గుర్తించం, మనం గ్రహించకపోవచ్చు ఇవన్నీ, బట్ ఒక జ్ఞాని గ్రహించకుండా ఎలా ఉంటాడు, ఎందుకంటే మనలో ఉన్న అంతర్యం. ఆయన ఒక సందర్భంలో అన్నారంటే ఒక ఆవిడ చాలా ధనవంతురాలండి, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆవిడకి లేదంటూ ఏమీ లేదు, సంపూర్ణంగా అంటే నిండా వడ్డించే విస్తరి లాంటి జీవితం ఆవిడది. కానీ ఆవిడ మొహం ఎప్పుడూ వినయం చదరదు, ఎప్పుడూ వినయంగా ఉంటారు. అసలు ఇంత వినయం ఎలా సాధ్యం అనిపిస్తుంది, ఎందుకంటే ఏమీ లేని వాళ్ళకి కూడా ఎంతో కొంత గర్వం ఉంటుంది. ఆవిడలో ఇంత ఇసుమంత గర్వం కనిపించదు. ఒకవేళ మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే అవసరమైతే ఆవిడ ఈ సింక్లో కప్పులు కడుక్కుంటూ కనిపిస్తారు మీకు అని మీ గురించి చెప్పడం జరిగిందండి. అలా ఒక్కొక్కరిని ఆయన మనలో ఉన్న మంచితనాన్ని లేకపోతే హైయెస్ట్ క్వాలిటీ అంటే అందరిలోనే అది కనిపించకపోవచ్చు, అరుదుగా ఒక్కొక్కళ్ళలో ఉండొచ్చు. ఇప్పుడు మన వైజాగ్ పద్మ ఉన్నారు, ఆవిడ గురించి క్లెన్లీనెస్ అంటే నెక్స్ట్ గాడ్లీనెస్ అంటారు. బట్
దైవీ గుణమే కదా,
సో ఒక్కొక్కళ్ళలో ఉన్న దైవీ గుణాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసి దాన్ని పాలిష్ చేసి దాన్ని అభివృద్ధి చేసి అంటే ఒక్క దైవీ గుణం మనం కరెక్ట్ గా జీవితం పొడుగునా ప్రాక్టీస్ చేస్తే మిగతావన్నీ దాన్ని ఫాలో అయిపోతాయండి. అంటే 12 దైవీ గుణాలు అందరికీ ఉండవండి, అయితే అందరికీ ఒక్కొక్క దైవీ గుణం ఉంటుంది. ఆ దైవీ గుణాన్ని మనం పెంపొందింప చేసుకుంటూ వెళ్తే మిగతావన్నీ ఆటోమేటిక్ గా దాన్ని ఫాలో అవుతాయి, అన్ని మనం సేకరించేయక్కర్లేదు. సో అంటే చూసి నేర్చుకోవాలి కూడా కదా అంటే. ఇప్పుడు మీలో ఒక ఔన్నత్యం ఉంది, అది నేను గుర్తించి అది నేను ఆనందిస్తే మీ దాంట్లో నేను షేర్ తీసుకుంటాను, లేకపోతే గుర్తించకపోతే ఇంకా అసలు మనం దాన్ని సొంతం ఎలా చేసుకుంటాం, అసలు ఎప్పటికి సొంతం చేసుకుంటాం. ఇప్పుడు మనలో లేనిది ఇంకొకళ్ళలో ఉందనుకోండి, అది చూసి ఆనందిస్తే మనకు కొన్ని మార్కులు వస్తాయంట.
ఈజీ మెథడ్ అని కూడా అంటారు కదా నాన్నగారు. అందరిలోని తలోక మంచి గుణం తీసుకున్నావు అనుకో నీకు ఈజీగా మంచిదనం అయిపోతా ఉంటారు కదా.
ఎందుకంటే ఎవరిలోని ఇంక నీకు చెడు కనపడదు కదా అప్పుడు. అందరిలో ఉన్న మంచి మనం గుర్తిస్తూ వెళ్ళిపోయాం అనుకోండి అంటే ఎక్కడో పెద్ద పెద్ద మాటలు జ్ఞానము పొందేయడం అదంతా ఒకసారి పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే ప్రాక్టికల్ గా లాజికల్ గా అంటే అందరిలోని మంచితనం ఉంటుంది. మంచి చెడు మిక్స్డ్ గా ఉండొచ్చు, జీవ లక్షణాలు ఉన్నాక అది సహజం. అందరిలో ఉన్న మంచిని మనం చూస్తూ వెళ్తే ఆ మనలో ఉన్న చెడంతా కూడా ఊడిపోతుంది కదా అంటే సహజంగా. సో మంచితనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ మంచి మనం అవుతాం. అదే గనక మనం ఎదుటి వాళ్ళ ఫాల్ట్స్ చూస్తూ వెళ్తే మన ఫాల్ట్స్ మనం తీసుకోకుండా ఎదుటి వాళ్ళలో ఉన్న ఫాల్ట్స్ మనం చూస్తూ వెళ్తే అసలు కుళ్ళిపోతాం కదా, కుళ్ళిపోతాం కదా, అసలు ప్రోగ్రెస్ ఏముంటుంది, ప్రోగ్రెస్ ఉండదు కదా అంటే.
కానీ నాన్నగారి దగ్గరికి వచ్చాక అది అలా చేయలేం కదా, నాన్నగారి దగ్గరికి వచ్చాక చెడు చూడట్లేదమ్మో మనం ఎవరు
ఎవరు చెడు చూడకూడదు, చూడ అసలు కనపడకూడదు అండి. ఎందుకంటే నిజంగా వాళ్ళని వాళ్ళు అన్వేషించుకునే వాళ్ళకి ఎవరికి కూడా బాహ్య దృష్టే ఉండదు. ఇంకా వాళ్ళలో ఇంకా నెగటివ్ ఎక్కడ తీసుకుంటాము, మనలో ఉన్నది మనల్ని తీసుకోవడానికే మనకు టైం సరిపోనప్పుడు బయట నెగిటివ్ ఎక్కడ ఫోకస్ చేస్తాం అసలు. సో అలా చూసుకుంటే మీరు ఏడుగురు అసలు ఆదర్శం అంటే. సో లోహే గారు లక్ష్మి అంటే అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆవిడకి అసలు ఆ ధ్యాసం ఉండదు,
ఉండదమ్మా అసలు, లోకవాసం లేదమ్మా అసలు, ఇంకెవరితో కలవటం అది ఏమి ఉండదు, కేవలం క్యాసెట్లు వినటం రాసుకోవడం రోజంతా అలాగే గడుపుతారు ఉషా. వాకింగ్ వెళ్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంకా వింటూనే ఉంటారు అన్నమాట.
అండ్ మన వర్మ నాన్నగారు రేడియో కూడా మొన్న రేడియో కూడా రిలీజ్ చేశారు కదా అండి.
అవునమ్మా,
అదే నాకు అదే అనిపిస్తోంది, ఏదో మనం షేర్ చేసుకుంటాము నాన్నగారు అన్నట్టు. మనం ఎవరం అసలు ఎవరినన్నా ఉద్ధరించడానికి, అసలు ఉద్ధరింపు అనేది ఒక్క జ్ఞాని ద్వారా జరగాలి తప్ప, జీవ లక్షణాలు పెట్టుకుని ఒకళ్ళు మనం ఎలా ఉద్ధరించుకోగలం అంటే అసలు ఎవరిని ఎవరు ఉద్ధరించలేదు. ఎందుకంటే నేననే భావన అంటే వేరు భావన ఉన్నంత కాలం అసలు మనం ఎవరికి ముందు మనకి మనం న్యాయం చేసుకోలేము. అప్పుడు ఎదు అప్పుడు అసలు ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి అంటే ముందు మనలో ఉన్న అహంభావన ముందు కంప్లీట్ గా తొలగిపోవాలి. నాకు అదే అనిపిస్తుంది, మనం షేర్ చేసుకోగలం తప్ప ఆ స్థితికి వెళ్లే వరకు ఎవరిని ఎవరు బాగు చేయలేమంటి. ఎందుకంటే మనం బాగుపడితే మన ద్వారా 10 మంది బాగుపడతారు అంతే తప్ప మన వల్ల ఏదీ కాదు. ఎందుకంటే అహంభావన పెట్టుకుని చేసే ప్రతి పని వెనకాల మళ్ళీ అది కంట్లో నలుసుకుందే ఉంటుందండి. అంచేత మనందరం ఒకే షిప్ లో ఉన్నాము, నాన్నగారు అనుగ్రహంలో ఉన్నాము, అందరం కలిసి మీరన్నట్టు ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు ఉన్న పొరపాటును మనం మెల్లగా అది చెప్పుకుని మనం ఫ్రెండ్లీగా ఉండి దాంట్లోంచి విడుదల అవ్వడానికి మనం సహకరించుకుంటే అది మైత్రి.
కరెక్ట్ అమ్మా.
సో మన లోహే గారు లక్ష్మాటితో మాట్లాడిందాము, ఇంకా మీరు
నాన్నగారు మొదలు పెట్టిన జ్ఞాన యజ్ఞాన్ని మీరు బాగా అందరూ చాలా చాలా బాగా చేస్తున్నారమ్మా, నువ్వు గ్రీష్మ ఇంకా మిగతా అందరు పేర్లు మాధవి అందరూ తెలియదు వర్మ అందరూ కూడా జ్ఞాన యజ్ఞాన్ని బాగా కంటిన్యూ చేస్తున్నారమ్మా, చాలా సంతోషం. లక్ష్మి మొదలు పెట్టి
థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మి
ఆంటీ
ఫాదర్ తో మొదలుపెట్టండి అంటే, నాన్నగారు మీ ఫాదర్ గురించి మెన్షన్ చేశారు కదా.
అవునమ్మా, చిన్నప్పుడు నాన్న డిగ్రీ చదువుకునేటప్పుడు నాన్న నాన్నగారు ఇద్దరు తెలుసు అంటమ్మా.
ఓకే,
ఒకరికొకరు ఎప్పుడు అనేవారు అనమాట, నిన్ను చూడగానే నాకు మీ నాన్నగారే గుర్తొస్తారు అని ఒకసారి చెప్తున్నారు. రమణాకర్ లేస్తానమ్మా మీ నాన్నగారిని అని చెప్పారు ఒకసారి. నాన్న నిన్ను తలుచుకున్నప్పుడల్లా నాన్నగారు మీ నాన్నే గుర్తొస్తారు నాకు అని చెప్పారు. నానే అడిగేవారంట, మనం ప్రజలకి సేవ చేయాలి అని అడిగేవారంట నాన్నగారు మా నాన్న. అలాగేనండి ఆయన అంటే నేను ఒకసారి నవ్వేశాను, నాన్నగారు ఎప్పుడు చెప్తారు కదా సేవ చేయటువంటి మన అహంకారంతో సేవ చేయగలవా చేయలేము అంటారు కదా, నేను పక్కపక్క నవ్వేశాను నాన్నగారు చెప్తే అబద్ధంగా అనలేదు మీ నాన్న నిజంగానే అన్నారని చెప్తున్నారు. సోషలిస్ట్ పార్టీ తిరిగేవారమ్మా, దానికి హెడ్ లోహియా అంట, అందుకనే లోహియా అని పిలిచేవారు అన్నమాట అందరూని. ఆ పేరు అలాగా ఇంకా నాన్న లేకపోయినా మా తమ్ముడిని లోహియా గారి సూది అంటారు, మా అమ్మని కూడా లోహియా గారు ఆంటీ అంటారు. వాళ్ళ అమ్మ కూడా గురుగారి దగ్గరికి వెళ్తుంది, పెద్ద గురుగారి దగ్గరికి. అమ్మని నన్ను మా తమ్ముడిని అందరినీ లోహియా గారి పేరుతో యాడ్ చేస్తారనమాట. నాన్నగారు ఎప్పుడు కనిపించినా తలుసుకునేవారు, ఎప్పుడు తలుసుకునేవారు అమ్మ నాన్ని. అదే అనిపిస్తుంది ఆయన మనస్తత్వం ఎంత మంచిదే ఉంటే నాన్నగారు తలుసుకుని ఉంటారు ఇన్నిసార్లు అనిపిస్తుంది అనమాట.
అవునండి
తెలియక మన నాన్న నాన్నగారు చెప్పే వరకు తెలుసుకునే బుద్ధి కూడా ఉండదు.
అదే అంటే ఎవరిలో, అదే అంటే మన తల్లిదండ్రులైనా మన పిల్లలైనా వాళ్ళు ఏంటో కరెక్ట్ గా ఆయన చెప్పగలరు కానీ మనం కూడా చెప్పలేము.
అవునమ్మా, గ్రహించే బుద్ధి కూడా ఉండాలి.
మీకు నాన్నగారి జీవితంలో ఎలాగా ఫస్ట్ పరిచయం?
అమ్మాట్లో నేను ఎప్పుడు ఇల్లు కదిలే అలవాటు లేదు. అసలు లక్ష్మి అంటే ఆ ఇంటి పక్కకి 4 నెలలు ఉండడానికి వచ్చాం అమ్మా, ఒక ఇంట్లో అద్దెకి వచ్చాం, 4 మంత్స్ ఉన్నామంతే. అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాం అలవాటు లేదు. ఇల్లు కదిలి అక్కవర్ ఊరు పుట్టిల్లు ఇదే ఊరు అవడం వల్ల అసలు ఇల్లు అంకులు ఎక్కడికి పంపించేవారు కాదు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. లక్ష్మి అంటే అరుణాచలం వెళ్తున్నాము అని చెప్తే సర్దేసుకుని వెళ్ళిపోయాను లక్ష్మి అంటే. అంకులతో కూడా పర్మిషన్ తీసుకోలేదు అసలు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళం అనమాట. నేను తిరిగి వచ్చే వరకు షాప్లోనే ఉన్నారు ఇంట్లో వాళ్ళు అందరూ, ఏంటిలా వెళ్ళిపోయిందని, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళండి ఇంటిలో పెట్టించుకుని వెళ్ళిపోయింది మనతో చెప్పు, మన పర్మిషన్ తీసుకోకుండా అని. అసలు ఎక్కడికన్నా వెళ్ళాలని ఏదన్నా చూడాలని అసలు ఎప్పుడు అనిపించలేదమ్మా. మరి నాన్నగారి దగ్గరికి రావటమే ఫస్ట్, అసలు బర్డ్ దగ్గర. అది 91లో లక్ష్మి తీసుకెళ్లారమ్మా నాన్నగారి దగ్గరికి. అరుణాచలం ఆవిడే తీసుకెళ్లారు, కాశీ కలకత్తాలో కాశీపూర్ అన్ని రామకృష్ణ మఠలన్నీ ఆవిడే చూపించారు. అన్ని చోట్లకి ఆవిడే తీసుకెళ్ళామమ్మా, తీసుకెళ్లారమ్మా. ఆవిడకి చాలా రుణపడి ఉన్నాం.
అవునండి,
మరి ఏ జన్మ బంధం అలా కలిపింది అందరినీ.
అవును, చాలా చాలా అంటే మిమ్మల్ని ఒకరిని చూస్తే మిగతా వాళ్ళందరూ జ్ఞాపకం వస్తారు ఇమీడియట్ గా.
కరెక్ట్ అమ్మా, అవునమ్మా అవునమ్మా,
ఎప్పుడు కలిసికట్టుగా.
నాన్నగారు ఒకసారి అడిగారు నువ్వు ఈ ఫోల్డ్లోకి ఎలా వచ్చావు అని అడిగారు. లక్ష్మి తీసుకొచ్చారు నాన్నగారు అని చెప్పాను. ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు అమ్మా నాన్నగారు అన్నారు, మౌర్య గెస్ట్ హౌస్లో ఉండేవారు కదా నాన్నగారు అప్పుడు, పూర్వం 91లో కదమ్మా. అయితే నాన్నగారు మధ్యాహ్నం ఉండి అంటున్నారు, అరుణాచలేశ్వరికి జీవుల అహంకారమే ఆహారం అంట. హైదరాబాద్ నుంచి 30 మంది అరుణాచలేశ్వరికి ఆహారంగా వచ్చారమ్మా మీరు అన్నారు.
అప్పటి నుంచి మనల్ని నవ్వులుతానే ఉన్నాడు ఆయన. అందుకే ఎంత నలుగుడు ఉన్నా కూడా శాంతి కూడా చెదరకుండా ఉంచాడు అంటి.
అవునమ్మా అవునమ్మా, ఆశీర్వేస్తుంది ఉష నిజంగా చాలా. ఆయన ఉంచుకోకపోతే ఒంట్లో నిలబడలేం కదా ఉష, ఆయన అలా ఉంచుకున్నారు.
అంటే మనం గురువుని పట్టుకుంటే సాధ్యం కాదండి, ఆయన మనల్ని పట్టుకోవడం వల్లే మనం ఇంకా ఇలాగా డైవర్ట్ అవ్వకుండా అంత స్టడీగా ఆయన మాటలు తలపెట్టుకుంటూ ఆయన స్మరించుకుంటూ జీవించడం అనేది కేవలం ఆయన దయ అండి.
అవునమ్మా అవును, అది ఉంటుంది కదా ఉష. ఒకసారి నువ్వు కూడా ఉన్నావు జిన్నుల్లో నాన్నగారితో చెప్తున్నప్పుడు, అది పుణ్యనదుల్లో స్నానం చేస్తే పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మనం చేసిన పాపాలు పోతాయని కదా పెద్దలు చెప్తారు.
అవును,
కానీ ఒక సత్పురుషుడు మహాత్ముడు దర్శనం వల్ల మనలో పాపాలు చేసే బుద్ధినే తీసేస్తారు అన్నారు కదా.
అవునండి,
ఇది ఇది అసలు మరి నాన్నగారి దగ్గరికి వెళ్ళాక నా జీవిత విధానమే మారిపోయింది కదా ఉష. అసలు ఎంత హ్యాపీగా చిన్నప్పుడైతే అన్నిటికీ ఏడుస్తూ ఉండేదాన్ని ఉష, చిన్న చిన్న విషయాలు కూడా కళ్ళంతా నీళ్ళు పెట్టిపోయే. అలాంటి నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి మెదీపట్నంలో అడిగారు అనమాట నాన్నగారు, నీకు దుఃఖం పోయిందా అని అడిగారు. నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రతిదానికి ఏడుస్తూ ఉండేదాన్ని, నాన్నగారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత క్రమేపీ తగ్గింది నాన్నగారు అని చెప్పారు. చెప్తే నువ్వు దుఃఖం లేదనుకున్నా ఈశ్వరుడు నిన్ను వదిలిపెట్టాడు కదా అన్నారు. ఈశ్వరుడు వదిలిపెట్టకపోయినా నాకు నా గురువు ఉన్నారు కదా నాన్నగారు అని వచ్చింది లోపల నుంచి.
సూపర్ ఆంటీ, సూపర్ ఆంటీ.
అసలు ఈ మాటలు నేను చెప్పగలనా ఉషా, నాకు వస్తాయా? ఆయన చెప్పించుకున్నారనేది ఇప్పుడు బాగా అర్థమవుతాను. ఎందుకంటే నా నేనేంటో నా తెలివేంటో ఎంతో కొంత నాకు తెలుస్తుంది కదా. ఈశ్వరుడు వదిలిపెట్టపైన నా గురువు ఉన్నారు కదా నాన్నగారు, అంటే నువ్వు చెప్పిన మాట నువ్వు పూర్తిగా నమ్మితే ఇంక నీకు పుస్తకాలతో పని లేదు. నువ్వు ప్రసంగాలకి రావటం లేదు, ఏదో మేము అందరం వస్తున్నాం కాబట్టి నువ్వు వస్తున్నావు. అదే ఒకసారి అప్పుడే చెప్పారు సార్ ఫస్ట్ లో, అదే సత్పురుషులు మనం స్నానం చేస్తే నదుల్లో, అంటే నేను అక్కడిది ఇక్కడిది ఇక్కడిది మార్చేస్తాను సార్ స్ట్రైట్ గా లైట్ గా చెప్పడం రాదు. చెప్పారు కదా మన పాపాలు నదులు తీసుకుంటాయంట మన పుష్కర స్నానం అయ్యి చేస్తే, కానీ ఆ పుష్కరంలో ఉన్న పాపాలన్నీ సత్పురుషుడు తీసేసుకుంటారంట, అందుకని ఆయన వెళ్ళి స్నానం చేస్తారంట. నాన్నగారు చూడు ప్రతిసారి స్నానం చేసి వచ్చేవారు కదా, ప్రతి పుష్కరానికి వెళ్ళి ప్రతి చోట స్నానం చేసి ఎందులో అందులో ఉన్న పాపాలను సత్పురుషుడు తీసుకుని మళ్ళా నదులను పవిత్రం చేస్తారంట.
నదులు ఎదురు చూస్తూ ఉంటాయంట అంటే
ఎంత బాగుందో చూడు అసలు. అని అసలు ఇలాంటి ఇంతంటే మన అదృష్టం మామూలు అదృష్టం అవసా, అలాంటి వైభవం ఉన్న నాన్నగారు మనల్ని తీసుకోవటం అనేది అసలు ఊహ కూడా అందదు కదా అవసా.
అందదు.
నాన్నగారు అన్నారు ఒకసారి నిన్ను చూసిన వాచిపోయి రోజు వస్తుందమ్మా లక్ష్మి అన్నారు సార్. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నన్ను చూసి నేను చాలా ఆశ్చర్యపోతా ఉంటాను రోజు.
అసలు ఎప్పుడని కాదా అంటే 25 క్రితమే ఎప్పుడైతే నాన్నగారు మన లక్ష్మణ్ చెల్లి ఇంటికి ఎక్కువ వస్తూ ఉండేవారు కదా, ఒకసారి నాకు బాగా గుర్తు మన ఒక సన్నివేశం, నాన్నగారు ఆ రోజు మొత్తం మన భగవాన్ పాత్ర చెప్పుకుంటూ వచ్చారు, హువామై గురించి బాగా బాగా విశ్లేషణగా చెప్పుకుంటూ వచ్చారు దగ్గర దగ్గర 2.5 అవర్స్. అంతా అయిపోయిన తర్వాత మీరు వంటింట్లోకి వెళ్ళి కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు.
నాకు
మధుర నగర్ లో కళ్ళకు నీళ్లు పెట్టుకుంటే ఆ లక్ష్మంటి వచ్చారు లోపలికి, నేను మంచినీళ్ళు తాగడానికి వచ్చాను. అప్పుడు లక్ష్మంటి పట్టుకుని అదేంటి పిచ్చావిడ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని ఆవిడ పట్టుకుంటారు మిమ్మల్ని. అప్పుడు నేను చూసుకోలేదన్నమాట, నీళ్లు తాగడానికి వచ్చి చూస్తూ ఉంటే మీరు ఇద్దరు పట్టుకుని ఒకళ్ళొకళ్ళు పట్టుకుని ఉన్నారు. అప్పుడు ఆంటీ అన్నారు ఎందుకలా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అంటే ఇలాగ భగవాన్ మార్గం అంతలా నాన్నగారు చెప్తారు, అది నాకు ఇంకా నాకు అది అవగాహన కావటం లేదు అని దుఃఖం వస్తుంది అన్నారు. అప్పుడు లక్ష్మణ్ అంటే అన్నారు అది కూడా తలంపే కదా, తలంపు తీసేస్తే ఏమీ లేదన్నారు.
అవునమ్మా అవును, ఎప్పుడు అలాగే తేలిక చేసేవారు మా మనసుని బాగా తేలిక చేసేసేవారు. ఎప్పుడు
ఇప్పుడు మీరు దుఃఖం వస్తుంది మీకు, ఆ దుఃఖం ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు లేకపోతే నాకు అవగాహన కావట్లేదు అని తలంపే కదా, తలంపు తీసేస్తే దుఃఖం ఏది అన్నారు.
ఎక్సలెంట్ గా చెప్పేవారమ్మా. నిమిషమే
అప్పుడు నేను మీతో ఒక మాట అన్నాను, అప్పుడు నేను మాట అన్నాను మీతో ఏంటో చెప్పరా, మీరు అంటే మీరు గురువుకి సరెండర్ అయిపోయి ఉన్నారు, మీరు సరెండర్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇలా ఆంటీని పంపి ఒక మాట చెప్పేసరికి మీకు అది దుఃఖం పోయింది. అందుకే జ్ఞానానికి భక్తి తల్లి, మీరు తల్లి ఆంటీ పిల్ల పాప. ముగ్గురు నవ్వేసుకున్నావు,
నువ్వు చిన్న పిల్లవు కదమ్మా అప్పుడు చాలా చిన్న పిల్లవు.
చెప్పండి ఆంటీ.
ఒకరోజు కన్నమ్మ గారి గురించి ఒక ఆలోచన వచ్చింది ఉషా, ఏమనండి నాన్నగారు మీరు ఫస్ట్ కన్నమ్మ గారికి మోక్షం ఇచ్చేయాలి నాన్నగారు, ఇప్పుడు ఇంతకాలం మీతో ఉన్నాక ఆవిడ ఇంక వేరే విధంగా జీవించలేరు, అందుకని ఫస్ట్ మీరు ఆవిడకి మోక్షం ఇచ్చేయాలి నాన్నగారు అని లోపల నుంచి వచ్చింది ఉషా. అందుకు మళ్ళీ తర్వాత నాన్నగారు ఏమైనా స్ఫురింపు చేశారంటే ఇంతకాలం నాన్నగారితో కలిసి ఉన్నా కాబట్టి మోక్షం రాకుండా ఎలా ఉంటుంది అని స్ఫురించి. దీనికే కదా నాన్నగారు చెప్తారు ఉషా, ఇప్పుడు చంటిపిల్లోడు అంటే తాతగారికి బిస్కెట్ ఇచ్చి నేను తాతయ్యకి బిస్కెట్ ఇచ్చాను నేను తాతయ్యకి బిస్కెట్ ఇచ్చాను అంటాడంట. ఆ బిస్కెట్ ఎక్కడిది, తాతయ్య ఇస్తే వచ్చిందే కదా. అలాగే అన్ని నాన్నగారు సంగతి చేస్తారు, నాన్నగారు చెప్తారు ఆ మాటలు మనం నేను చెప్పేసి నేను నాకు నాకే చెప్పాను నేను చెప్తాను అంటా ఉంటుంది మనసు. మళ్ళీ అదే అంటారు కదా
బాగుంది దీది, కొంచెం మీ వాయిస్ లోగా వస్తుంది కానీ రికార్డింగ్ లో బాగానే వస్తుంది లేండి.
చెప్పండి ఆంటీ.
నీ జ్ఞాపకాన్ని నేనే నీ మరుపు నేనే అంటారు కదా ఉషా నాన్నగారు, అది చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అమ్మయ్య ఆయనే విజ్ఞాపకం కదా, ఆయనే మరి కదా నాకేంటి అని మనసు తేల్పడిపోతుంది అంత అన్నింటికీ ఆయన మీద పెట్టేయాలి నాకు అనిపిస్తుంది. ఎందుకే కష్టపడతావు నీవు అన్నీ ఆయన మీద పెట్టే సుఖపడుతుంది అని చెప్తా ఉంటాను మనసుతోటి. ఆ స్మరణ కూడా ఆయన ఇచ్చిన స్మరణే కదా ఉషా, లేకపోతే నాకు ఎలా వస్తాయి అవన్నీ.
అదే కదా అంటే అసలు మనం ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా ఎన్ని అనుకున్నా అంటే ఆయన దయ లేనిదే లోకంలో చైతన్యం మనకి ఎరుకుపడే అవకాశమే లేదు.
అక్కడ దాకా కాదు, అసలు ఒక మంచి తలంపు వస్తే కూడా నాన్నగారు అనుగ్రహం లేకుండా మంచి తలంపు కూడా రాదు. ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట గుర్తొస్తానంటే ఆయన అనుగ్రహం వల్లే గుర్తొస్తాను. ఇది బాగా నాకు మనసుకు పట్టేయాలి కదా అనిపిస్తుంది ఉషా. ఇప్పుడు నేను నాకు ఒక్కటే అర్థమైతే చాలు, నాన్నగారు చెప్తే తప్పితే నాకు ఒక్క మాట కూడా గుర్తురాదు, నేను ఒక్క పని కూడా చేయలేను. ఈ తలంపు కూడా నాన్నగారు ఏమన్నారు అనేది నాకు వస్తే నా జీవితానికి సాధ్యమైనట్టే అనిపిస్తుంది అనుకుంటాను ఉషా. నువ్వు అన్నావు ఇప్పుడు జీవుడు ఏమీ చేయలేడా అంటే అన్నావు కదమ్మా, అది ఎంత బాగుందో విశ్వాసం. నిజంగా ఏం చేయగలం, ఏమీ చేయలేం కదా, ఆయన ఇచ్చేస్తే ఏమీ చేయలేం కదా.
అంటే అసలు ఒక్కటి అంటే మీరన్నట్టు ఇక్కడ మనందరం ఒకటి గ్రహించాలి, మీరన్నట్టు అసలు ఇవన్నీ కూడా నాన్నగారు చెప్పిన మాటలే తప్ప మన సొంతం ఏముంటుంది. కానీ
అవునమ్మా
జీవుడికి అస్తిత్వమే లేదు కదా.
అవునమ్మా
జీవుడు అస్తిత్వమే అబద్ధం. అబద్ధానికి అంటే ఇప్పుడు పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత వాళ్ళ పిల్లోడు పేరు ఇది వాళ్ళ వాళ్ళ పాప పేరు ఇది, ఆ పాప ఇలా ప్రవర్తిస్తుంది లేకపోతే బాబు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే అసలు పిల్లలు పుట్టరు అన్న చోట పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. అలా అబద్ధం ఏం చేయగలదు అసలు. ఇప్పుడు ఉన్నది చేయగలదు కానీ లేనిది ఏం చేస్తుంది. అంచేత అసలు మనం లేము ఉన్నది ఆయన అనే గ్రహింపు మనకు వస్తే ఏది జరుగుతూ ఉన్నా కూడా మనం దాన్ని అంటే ఒక్కటండి ఇక్కడ మనం కరెక్ట్ గా అవగాహన, అందుకే అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగా అంటారు కదా. ఇక్కడ మనకి కరెక్ట్ గా అండర్స్టాండింగ్ ఏంటి అంటే బాడీ మైండ్ మనం కాదు, ఆత్మ మనం. ఇది మనం 30 ఏళ్ళుగా వింటున్నాం. మైండ్ బుద్ధి మనం కాదు, ట్రూత్కి దీనికి ఎట్టి సంబంధము లేదు కదా. అయితే మనకి తాదాప్యం దేంతో ఉంది, కేవలం శరీరం మనసుతోటి తాదాప్యం ఉంది. ఉన్నది ఆయనే మనం లేము. భౌతికంగా మనం నాన్నగారు అంటున్నాము, నాన్నగారు మాటలు విన్నాము, లోపల ట్రూత్ ఉందని విన్నాము, ఆయన అంతర్యామని మనకు గ్రహింపు వచ్చింది, లోపల చైతన్యమే నిజమని గ్రహింపుకొచ్చింది. కానీ మనకి ఇంకా తాదాప్యం పూర్తిగా పోలేదు. ఈ తాదాప్యం కంప్లీట్ గా పోయి ఆత్మాకారం మనం చెందే వరకు కూడా ఈ ద్వైత భావన ఊడిపోదండి. సో ఈ ద్వైత భావన ఉన్నంత కాలం కూడా, ఈ ద్వైత భావన ఉన్నంత కాలము మన ప్రయత్నం విడిచిపెట్టకూడదు. ఈ శరీరాన్ని మనసుని రెండింటినీ కూడా మనం ఉపయోగించుకుని, అందుకే నాన్నగారు చాలా సమన్వయం చేసి చెప్పారండి సబ్జెక్టు. ఎంత సమన్వయం చేసి చెప్పారంటే నీ శారీరక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్, శారీరక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే శరీరము మనసు సహకరించకుండా మనం అక్కడికి వెళ్ళలేము. అందుకే ఆహారం ఏమని చెప్పినా, ఒక డిసిప్లిన్ చెప్పినా, ఒక సత్కర్మ చెప్పినా, లేకపోతే నిష్కామ కర్మ చెప్పినా, భగవద్గీత పొడుగునా కృష్ణుడు మనకి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినా కూడా ఎందుకు అంటే, నీ దేహాన్ని నీ మనసుని ఉపయోగించుకుని అది లేని స్థితికి నువ్వు ఎదగాలి. సో ఇవి రెండు సమన్వయం చేసుకుంటూనే వెళ్ళాలండి. అది అంటారు కదా, మన మనసు మనకి ఫ్రెండ్లీగా ఉంటే, మన మనసు మనకి స్నేహం కుదిరితే, మనం చెప్పిన మాట అది వినేలా మనకుంటే, సృష్టి అంతా ఏకమైపోయినా మనల్ని ఎవరు సృష్టి అంతా ఏకమైపోయినా మనల్ని ఎవరు దుఃఖ పెట్టలేరు. మన మనసు మనకి సహకరించకపోతే, మన మనసు మనకి శత్రువు అయితే, సృష్టి అంతా కలిసి నిన్ను బాగు చేద్దామన్నా చేయలేరు, అందుకు ఫస్ట్ మనతో మనం సుఖంగా ఉండాలి.
అవునమ్మా, నాన్నగారు అడిగారమ్మా ఒకసారి, ఉష నీతో నువ్వు సుఖంగా ఉంటున్నావు అని అడిగారమ్మా. అది ఇప్పుడు తెలుస్తానమ్మా, నేను చాలా సుఖంగా ఉన్నానని తెలుస్తాను నాకు. ఇంకోసారి అన్నారు, ఎవరు ఎవరికి ఏమి కారు, ఇది నీకు సరిపోతుంది అన్నారు. ఇవన్నీ మనకి గుర్తొస్తున్నాయంటే నాన్నగారు అంటారు కదా, నేను నిన్ను తలుచుకుంటే నువ్వు నన్ను తలుచుకోగలవు, కానీ నేను నిన్ను తలుచుకోకపోతే నువ్వు నన్ను తలుచుకోలేవంటారు కదా. వాక్యం గుర్తొచ్చినా నాన్నగారు ఆ వాక్యం వేరు కాదు కదమ్మా, అందుకని వాక్యం గుర్తొచ్చినా కానీ ఆయన నన్ను తలుచుకున్నట్టే కదా. ఒకసారి ఇందిరాంటీ గారు ఇంట్లో అడిగారమ్మా, దొంగ వస్తే ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళిపోతాడు కదా, మరి నీ లోపల దుఃఖాన్ని ఎవరు పట్టుకెళ్తారని అడిగారు. నేను గట్టికి గొంతు కోరుకు చాలా పెద్ద గొంతు కదా, నా గురువు పట్టుకెళ్ళిపోతాను నాన్నగారు, నాన్నగారు
దుఃఖాన్ని ఆయన అలాగే పట్టుకెళ్ళిపోయాడు.
అది అనుభవం
కూడా, ఇదిగో మీ వెనకాల ఉన్న వెనకాల ఉన్న కృష్ణుడిలాగా దొంగలించేశాడు.
అవునమ్మా అవును. ఒకసారి నాన్నగారు ఏమన్నారంటే, మనం అందరం ఈశ్వరుల్లో ఉన్నాం కానీ మనం ఈశ్వరుల్లో లేము, ఇది రాసి గోడ మీద అంటించుకుని చదువుకో అమ్మా రోజు అని చెప్పారు. నేను ఏం చేశానంటే అన్నాచలు ఇప్పుడు మనం అందరం ఈశ్వరుల్లో ఉన్నాం, మనం అందరం ఈశ్వరుల్లో ఉన్నాం కానీ మనం ఈశ్వరుల్లో లేము, ఇది రాసుకుని ఎదురుగుండా పెట్టుకొని చదువుకోమని చెప్పిచ్చారు. మన అది రాసేసి తగ్గేది కాసి శివుడుంటే దానిపైన పెట్టానమాట ఇది రాసి. మా నాన్న వచ్చారు, వచ్చి ఇదేంటి అన్నారు. నాన్నగారు రాసుకోమని నాన్నగారు రాసుకున్నాను అన్నారు. అంటే నువ్వు ఇంత తెలివి తక్కువ, నువ్వు ఏంటి ఇది రాసుకోకపోతే నీకు గుర్తుండదా అన్నారు. అని అన్నారు, నువ్వు ఇంత తెలివి తక్కువ నా తర్వాత నువ్వు ఎలా బతుకుతావు అన్నారు. సరే అయిపోయింది. ఒకసారి ఆ నాన్నగారు అడుగు మీద కూర్చుని ఉండగా సత్సంగం గురించి చెప్తున్నారు, ఎవరు చెప్తారు ఏంటని చెప్పి, విజయ చెప్తుందా, వేణం చెప్తారా, ఎవరు చెప్తారు, లక్ష్మి చెప్పేదా వేణమ్మకు ముందు అని అని అన్ని అడిగిన తర్వాత మన విజయ అన్నారు, ఈ లక్ష్మి కూడా చెప్తారు నాన్నగారు, పుస్తకం చూడకుండానే మీరు చెప్పిన గుర్తుపెట్టుకుని చెప్పేస్తారు నాన్నగారు అంటే, నీకు మస్తకంలో ఉన్నాయా, పుస్తకం అక్కర్లేదా నీకు, అయితే జ్ఞానం పొందేద్దు వెళ్ళే అంటే, మీ నువ్వు మస్తకంలో ఉంచుకుని చెప్తున్నావు కదా, అయితే నువ్వు మోక్షాన్ని పొందేద్దు వెళ్ళే అన్నారు. అన్నా కానీ అన్నాను, నాన్నగారు అంతా మీ దగ్గరికి వచ్చిన తర్వాతే, మీ దగ్గరికి రాకముందు నాకు అసలు ఏం తెలియదు నాన్నగారు, మా నాన్న అనేవారు నన్ను చూసి ఎప్పుడుని నువ్వు ఇంత అమాయకురాలు, నువ్వు ఎలా బతుకుతావే అనేవారు, నా తర్వాత నువ్వు ఎలా బతుకుతావే అనేవారు అంటే నాన్నగారు వెంటనే ఓ మీ నాన్నందుకు నువ్వు మోక్షం పొందేద్దు గల్లే అందరికి అడుగు మీద ఉన్నారు అందరూ నవ్వు. బహుశా పకాలు నవ్వేశారు మొత్తం అందరూ. మీ నాన్న అన్నది నూటికి నూరు పాటలు నిజం, నువ్వు అమాయికి రాదు అందుకే నువ్వు జ్ఞానం పొందేద్దు వెళ్ళే. మోక్షానికి వెళ్దు వెళ్ళే అది 4 సార్లు వచ్చా రోజు అది రికార్డ్ చేసుకుని వెళ్ళానమాట మళ్ళీ మొన్న. పాపే మంచి ఉష గొప్ప విషయం ఏంటంటే అసలు మీ అందరికీ ఎంత రుణపడి ఉన్నామంటే ఉష, అసలు ఇవన్నీ ఎప్పుడో జరిగిన విషయాలు మనకేమీ రోజు గుర్తురావు. ఇలా మీరు చెప్పించడం వల్ల మా గతంలో జరిగిన నాన్నగారితో ఉన్న అనుబంధం అంతా మళ్ళీ నెమరేసుకుని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుని ఆయనతో అనుబంధం పెరుగుతాను ఉష. అసలు ఎంత రుణపడి ఉన్నామంటే ఈ సత్సంగాలకి అసలు బుద్ధికి అందదు ఉష, అంత ఎంజాయ్ చేస్తున్నాము. ఎవ్రీ సండే మార్నింగ్ నుంచి సాయంత్రం 7 ఇంటికల్లా మనం రెడీ అయిపోయి కూర్చుని సత్సంగం వినాలి అని ఆ రోజంతా అదే ధ్యాస కింద ఉంటుంది. కొన్ని అయితే 2వ సారి కూడా వింటాము ఉష. ఎంత హెల్ప్ అవుతానంటే నాన్నగారితో అనుబంధం పెరగడానికి, అంటే ఇలా కూడా ప్రేమించవచ్చు కదా, మనకు ఒకే లెవెల్ తెలుస్తుంది కదా, దానికి మించి మన బుర్ర ఊహించలేదు కదా ఉష. ఎంతమంది చెప్తా అంటే బాబు ఈ విధంగా కూడా నాన్నగారిని ఇష్టపడొచ్చా, ఈ విధంగా నాన్నగారిని ఇష్టపడొచ్చా అని, ఎంత ఇన్స్పిరేషన్ ఉష అసలు అందరికి. సోమవారం సత్సంగంలో 2 అవర్స్ మళ్ళీ ఈ రాత్రి జరిగింది, రేపు పొద్దున్న మేము 2 అవర్స్ చెప్పుకుంటాం మేము అందరం కలిసి ఉష, ఏ పాయింట్ బాగుంది ఏ పాయింట్ బాగుంది, మళ్ళీ మరణం అయిపోతుంది కదా మాకు ప్రతి సత్సంగం అలా చెప్పి. అది అసలు చాలా హెల్ప్గా ఉందమ్మ మాకు. నాన్నగారు చేస్తున్న వర్క్ అసలు సామాన్యమైన వర్క్ కాదనుకుంటాం రోజు కూడా.
అందరూ ఇక్కడ ఎవ్వరూ కూడా అనుకుని చేసింది ఏదీ లేదండి. అనుకోవడం కాదు ఇది అంటే ఇట్స్ హ్యాపెనింగ్ అంతే.
నాకు అసలు ఒకసారి తలుచుకుంటే భయం వేసేస్తుంది ఉష, అంటే అసలు నాన్నగారు నన్ను తీసుకోకపోతే నా జీవితం ఏంటి, ఎంత నిస్సారకరమైన జీవితం, వండుకోవటం తినటం పడుకోవటం కూడా తప్పితే ఇంకొకటి తెలీదు. అలాంటిది ఇప్పుడు ఈ రోజు అనిపిస్తుంది కదా, మనం నాన్నగారిని మనసు నిండా నింపుకోవాలి అని ఒక మనకు ఒక గోల్ అనేది ఇప్పుడు తెలుస్తాను కదా. ఇప్పుడు పని అయిపోతుంది, పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మామూలుగా టీవీ చూడటమో ఏదో కాలక్షేపం చేసేయడం జరుగుతాం. అది ఏం చేయాలన్న ప్రశ్న రాకుండా నాన్నగారు ఉన్నారు మనకి, నాన్నగారు క్యాసెట్స్ ఉన్నాయి, నాన్నగారు చెప్పిన మాటలు ఉన్నాయి. జీవితం అలా ఎంత ఆనందంగా గడిచిపోతుందంటే ఊహకు అందదు ఉష. మా అదృష్టం అంత అదృష్టం అనిపిస్తుంది రోజు ఈ సత్సంగాల వల్ల, నాన్నగారి మనం తీసుకోవడం వల్ల బుద్ధికి అందనంత అదృష్టం ఉష అసలు.
అవునండి.
నీ అమాయకత్వం వల్లే నీకు మోక్షం వస్తుంది అంటున్నారు నాన్నగారు. మామూలుగా అయితే అమాయకులకి జ్ఞానం వస్తుందని తిట్టుకొస్తారు. గోడకి ఏమి ఇష్టాయిష్టాలు లేవు, దానికి జ్ఞానం వస్తుందా అనేవారు కదా నాన్నగారు.
అంటే ఒకటి ఇక్కడ అంటే మీరు గ్రహించిన విషయం అంటే మీ గ్రహింపుకు కూడా అందంది ఏంటి అంటే గోడలయ్యని జీవితం లేదు, మీకు చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, అయితే వచ్చిన స్ప్రో కూడా లేకుండా మీ సరెండర్ లో మీరు అది అనుభవి అంటే అంతకుండా దాటేశారు మీరు.
అసలు చాలా ఉష దీనికి ఏమంటారంటే చూడు
అంటే ఒక్క నిమిషం అంటే కరెక్టే, నాన్నగారి దగ్గరికి రాకముందు అది అమాయకత్వమే. ఓకే, మీ అమాయకత్వం మీకు వరంగా ఆయన మార్చారు.
అవునమ్మా అవును. అది చూడు ఉష, ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తిస్తే ఆపరేషన్ చేసినట్టు మనకు తెలియదు కదా, ఆ మత్తులో ఆపరేషన్ అయిపోతుంది కదా, అలా ప్రారంధాన్ని నాన్నగారి మత్తులో ఉండగానే ప్రారంధాన్ని పూర్తి చేయించేస్తున్నారు ఉష. మన నాన్నగారి వైపు ఉంటే నాన్నగారి దశలో ఉంటే అసలు మనం అటు ఉన్నామని తెలీదు, ప్రారంధం వస్తానని తెలీదు, వెళ్తానని తెలీదు, రోజులు హ్యాపీగా గడిచేది మేము చాలని.
అవును ఇక్కడే ఆంటీ నాన్నగారి దయ ఆయన అంటారు కదా, మీకు మీ ఇంట్లో మీకు శ్రమ ఉంటుంది, మీ కుటుంబంలో మీకు శ్రమ ఉంటుంది, మీకు ఇంట్లో పనులు ఉంటాయి, మీకు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఇవన్నీ పడలేకపోతున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మికం పేరు చెప్పుకుని కూడా మళ్ళీ మీరు స్ట్రగుల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకు అచ్చుకొండ వచ్చి నోట్లో పెట్టినట్టు సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చేలా చేసి అది జీవింప చేస్తున్నారు అంటే.
అవునమ్మా, అది చాలా అమ్మా. అవునమ్మా, ఇంకోటి ఏంటంటే ఒకసారి అదే మనకు ప్రారంభాన్ని ఏతోడు ఇచ్చేస్తున్నాడు కదా ఉషా, కానీ అది మనకి అంతకుండా మన గురువు చేస్తున్నారు కదా ఉషా, అది ఇప్పుడు అనుభవంలో తెలుస్తాను బాగాని. ఇంకొకటి ఏంటంటే
ఇందాక మీరు అన్న మాట ఉంది కదా, ఇప్పుడు ఈశ్వరుడు నీకు దుఃఖం వస్తుందమ్మా ఇంకా అంటేనే పర్వాలేదు నాన్న గారు, ఇది వరకు దుఃఖం అంతా కరిగిపోయింది, ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను అంటే ఈశ్వరుడు ఊరుకోడు కదా అన్నప్పుడు నాకు నా గురువు ఉన్నాడు కదా అన్నారు కదా. ఇక్కడే అంటే నా గురువు ఉన్నాడనే విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఈశ్వరుడి పని ఏంటి అంటే కట్రాడు కట్టేసి మన కర్మ ప్రకారం మనకి దెబ్బలు వేయడం, మనకి గడ్డి పెట్టడం, దెబ్బలు వేయడం, కర్మ ప్రకారం జరుపుకుంటూ వెళ్ళిపోతాడు అడ్మినిస్ట్రేటర్ భగవంతుడు. అయితే కట్రాడు తెంపేసుకుంటే ఈశ్వరుడు దెబ్బకు అందం అంట. ఆ తెంపుకోవడం ఏంటి అంటే సబ్జెక్ట్ ని పట్టుకుని మనం మైండ్ నుంచి డిటాచ్ అయిపోవడమే. అంటే ప్రారంభం దెబ్బ తగలకుండా ఎప్పుడు ఉంటుంది అంటే మనం బాడీతోని మనసుతోని తాదాప్యం విడిచిపెడితే ప్రారంభం దెబ్బ మనకి తగలదు. సో అక్కడ మనల్ని విడుదల చేశారంటే మన గురువు, అందుకే గ్రేట్ గ్రేట్ గురువు. ఎందుకు అంటే మనల్ని వర్ధి ఎలా చేశారు అంటే మన శరీరానికి మనసుకి మనల్ని డిటాచ్ చేశారు సబ్జెక్ట్ తోటి. సో ప్రారంభం దెబ్బ మన మీద పడకుండా కాపు కాశారు అన్నమాట.
అవునమ్మా, ఉషా నాన్నగారు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పగలను ఆయన చెప్పించుకోవడం తప్పితే లోపల నుంచి. అప్పుడు నాకు తెలియదు ఉషా, చెప్పిన రోజు నాకు తెలీదు, కానీ ఈ రోజు అర్థమవుతాను ఉషా. నేను ఎంతో నా తెలియజేయట్లంటే ఎంతో కూడా నాకు తెలుసు కదా, ఇలాంటి మాటలు నా గురువు ఉన్నారు కదా అన్న మాట ఆయన చెప్పించకపోతే నేను చెప్పగలను ఉషా. ఇప్పుడు అర్థమవుతాను ఉషా, ఆయనే చెప్పించుకున్నారు కదా ఇది ఆయన అని. మళ్ళీ ఈశ్వరుని కూడా ఆయనే ఇస్తున్నారు ఉషా, నేను చెప్పించాను అది గుర్తించి నువ్వని కూడా ఆయనే చెప్తున్నారు ఉషా. ఇంకొకసారి ఏంటంటే
ఎట్టి చూసి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఉన్నది ఆయనే, మనం లేము అనేది మెల్లమెల్లగా ప్రతి సందర్భంలో ప్రతిరోజు ప్రతి క్షణము మనకి మీరు ఇందాక చెప్పినట్టు అది మనకు అవగాహన అయిపోతే మనం జీవించడం అలవాటు పడిపోతాం అంటే.
అవునమ్మా, ఆయనే మొత్తం ఆయనే. అవునమ్మా, అన్ని ఆయన మీద వేసేసి సుఖంగా ఉంటాం. అదే రైలు పెట్టి కింద పెట్టేసినట్టు సుఖంగా ఉంటాం, రైల్లో పెట్టి వెళ్తా పెట్టి కింద పెట్టినట్టు సుఖంగా ఉంటాం. మనసుకి అదే చెబుతా ఉంటాం, ఆయన మీద పెట్టేయి నువ్వు సుఖంగా ఉండు కానీ.
మనకి పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు, ఏదైనా ఆయనే, ఏ మనతో చేయించేది ఆయనే, రిజల్ట్ ఇచ్చేది ఆయనే. ఏమీ లేదు కాబట్టి ఏది మన మీద ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి ఆపాదించుకున్నప్పుడు చెడు కూడా ఆపాదించుకుంటాం, మంచి ఆపాదించుకున్నప్పుడు గర్వం వస్తుంది, చెడు ఆపాదించుకున్నప్పుడేమో దుఃఖం వస్తుంది. రెండు మనం కాదని వదిలేస్తే ఏమీ లేదండి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అంటే ఇక్కడ కూడా మనకు ఒక క్లారిటీ రావాల్సింది ఎక్కడంటే, ఇప్పుడు జీవితంలో ఎవరి ప్రార్థనకు అనుగుణంగా వాళ్ళకి పని కేటాయించాడు భగవంతుడు.
అవునమ్మా,
వచ్చాక వెళ్ళిపోయే వరకు ఒక పని, మన దేహం ద్వారా ఏ పని జరగాలో ఆ పని మనకు కేటాయించారు కాబట్టి మన మనసున్నంత కాలం ఆ చేసే పనిని పర్ఫెక్ట్ గా చేస్తూ, అంటే ఇది నా చేతిలోనే ఉందనుకుని కంప్లీట్ గా పని చేస్తూ రిజల్ట్ ఆయనకి విడిచిపెట్టేయగలగాలి. అప్పుడేంటంటే పని పర్ఫెక్ట్ గా జరుగుతుంది, దాని తాలూకు రిజల్ట్ తాలూకు మనల్ని అంటదు. అప్పుడు మెల్లగా ఈ పని పర్ఫెక్ట్ గా చేయించేది కూడా ఆయనే అన్న సంగతి మన హృదయానికి అర్థమవుతుంది.
అలాగే
మన నోట్ తో చెప్పక్కర్లేదు, మన హార్ట్ కి అర్థమవుతుంది. అప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుందంటే విశాలం అయిపోతామండి. విశాలత్వం వచ్చేస్తే ఇదిగో అలాగా హృదయపూర్వకంగా
ఒకసారి ఏమన్నారంటే నన్ను అరుణ అన్నావు అనుకో, నేను చెప్తాను కదా బహుశా నేను అరుణ్ కాదు లక్ష్మిని అంటాను. అప్పుడు నేను సరిగ్గా చెప్పలేకపోతే నువ్వు కరెక్ట్ చేద్దుగానమ్మా, అరుణ్ కాదు లక్ష్మిని అంటాను. అప్పుడు నువ్వు అంటావు అనమాట అరుణ మీరు కాదని మీకు ఎంత స్పష్టంగా తెలుసో లక్ష్మి కూడా మీరు కాదని మీకు తెలిస్తే ఉన్నది జ్ఞానమే కదా అంటే అంటావు అనమాట.
సూపర్
సూపర్ నాన్నగారు చెప్పినాయమ్మా అన్నీ కదా. కోయంబత్తూర్లో నాన్నగారి దగ్గర కోయంబత్తూర్ నువ్వు ఉన్నప్పుడు నేను కూడా ఒకసారి వచ్చానమ్మా, కూర్చుని ఉన్నప్పుడు నాన్నగారు చెప్తున్నారనమాట ఇది భగవాన్ది డైరెక్ట్ మార్గం, మిగతా మార్గాలన్నీ ఇలా చుట్టూ మార్గం అని చెప్పారు. అంటే నేను నాకు కొంచెంసేపు కూర్చున్నాక నాన్నగారు నాన్నగారు నాకు చుట్టూ మార్గం వద్దుకుని నాన్నగారు నాకు డైరెక్ట్ మార్గం కావాలని అడిగాను. నాన్నగారు పక్కపక్క నమ్మేశారు, నమ్మేసి అన్నారు నువ్వు గత జన్మల్లో ఏ మార్గంలో ప్రయాణం చేస్తే ఇప్పుడు ఆ మార్గం నిన్ను ఆకర్షిస్తుంది, అంతేగాని ఎవరో చేస్తున్నారు నువ్వు చేద్దాం అనుకుంటే నీకు రాదు కదా అన్నారు అని శేషాద్రి స్వామికి అందలేదు. అంటే ఆయన అనేవారు కదా గిరికి దండం పెట్టుకుంటా అంటే ఎవరు పెట్టేవారు ఎవరు పెట్టించుకునేవారు ఎవరని భగవాన్ అడిగితే ఏమో నాకు ఏది ఇష్టం నేను పెట్టుకుంటానని చెప్పారు కదా చెప్పారు. అప్పుడు తర్వాత ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తాయి ఉషా ఎన్ని
అంటే చాలా అడిగేసామండి. అన్నిటికి చాలా స్వీట్ గా చాలా ప్రేమగా సమాధానం చెప్పారు పాపం.
సాయి బాబా మామూలుగా ఉషా భరించడం ఎంత అమ్మాయి చేత కానీ వాళ్ళు భరించడం అనేది అదేం చిన్న విషయం పెట్టి అది ఒకసారి అడిగాను మన కోయంబత్తూర్ని అడిగాను నాన్నగారిని, నాన్నగారు ప్రతి తలంపుకి మేము సమాధానం చెప్పాలా అని అంటే నాన్నగారు అన్నారు చెప్పి తీరాలి అన్నారు, నీకు వచ్చి ప్రతి తలంపుకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి అన్నారు. అది ఇప్పుడు ఒక్కొక్కసారి అవసరం లేని తలంపులు వచ్చినాయి అనుకో అప్పుడు అనిపిస్తుంది అయ్యి బాబా నాన్నగారు చెప్పారు కదా ప్రతి తలంపుకి సమాధానం చెప్పాలని గుర్తు చేస్తున్నారు నీకు అని భయమేస్తుంది ఉషా. అది అలాంటి కొన్ని కొన్ని వినేటప్పటికి ఎన్నో తలంపులు వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఉషా రోజు. ఒకసారి మధురా నగర్లో కూర్చుని ఉండగా నాన్నగారు దగ్గరికి వెళ్ళిపోయి కూర్చునేది అంటారు ఎప్పుడు కూర్చున్నాక అన్నారు నువ్వు కాలువ పక్క నుంచి నడుస్తున్నావు అనుకో ఆ నీళ్ళలో దిగి నువ్వు స్నానం చేసినా నీకు స్నానం అయిపోతుంది, ఎవరన్నా బలవంతంగా నిన్ను తోచినా నీకు స్నానం అయిపోతుంది. అది గాంధీ గారు అది కొంతమంది జైల్లో ఉన్న మనుషుల్ని గాంధీ గారు పుట్టినరోజుకి విడుదల చేసేస్తారండి కొంతమందిని.
అవును అవును అవును.
నీ గురువు నిన్ను అలా విడుదల చేద్దాం అనుకుంటున్నాడమ్మా లక్ష్మి అన్నారు ఉషా.
చాలా బాగుందండి. అవును చెప్తూ ఉండేవారు అప్పుడప్పుడు మిమ్మల్ని ఆ మాట మిమ్మల్ని అన్నప్పుడు నేను ఉన్నానంటి అన్నారు అలా విడుదల చేద్దాం అనుకుంటున్నానమ్మా నిన్న అన్నారు.
అవును ఉషా అవును ఉషా అన్నారు. అదే ఉషా ఇప్పుడు నేను ఇది ఎక్స్పీరియన్స్ లో ఉండి చెప్పట్లేదు కానీ అందరూ చెప్తున్నారు కదా గురువు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ఆయన చేస్తారని. ఇంకా అసలు ఈ మాట మనం నమ్మేమనుకో అసలు మనకి భయం ఏముంటుంది ఉషా అసలు నాన్నగారు కదా
తీసుకో అంటే అసలు అంటే దుఃఖరహిత స్థితి అభయస్థితి అంటే ద్వైత భావన ఉన్నంత కాలం అది రాదు అంటే అసలు రావడానికి ఆస్కారం లేదు. మనల్ని ఇటువంటి మాటలు ఇటువంటి కాన్ఫిడెన్స్ మనకి ఇచ్చి అంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళే లోపల కూడా దేని పట్ల అధైర్యం రాకుండా దేని పట్ల భయపడకుండా దేని పట్ల బెంగ పెట్టుకోకుండా అంటే విపరీతమైన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారంటి.
చాలా అమ్మా చాలా ఉషా అసలు నాకు అది బెంగ అనేది ఏంటో అసలు తెలియదు ఉషా, అసలు అది నాన్నగారి దయ వల్ల అసలు ఏదన్నప్పుడు కష్టం అనిపించినా చిన్నప్పటి నుంచి కూడా ఏడ్చేయటం వదిలేయటం ఏడ్చేయటం వదిలేయటం తప్పి దాన్ని రేపటి గుర్తుండటం అనేది ఉండేది కాదు అసలు ఎప్పుడు ఏది. అలాగే ప్రిపేర్ చేశారు నాన్నగారు ఉషాస్లో, మరిపించేస్తారు అనమాట ఏ విషయమైనా సరే వెంటనే మరిపించేస్తారు. దాన్ని పట్టుకుని ఏడవటం లాక్కోవటం అలా ఉంచరు అసలు.
అంటే ఒకటంటే ఎలా అంటే ఇంకొకటి కూడా ఉంది దీనికి. ఇప్పుడు ఏదైనా సరే మనకి హృదయంలో ఉన్నది ఏదైనా సరే మన మస్తకానికి తీసుకొచ్చే తీయాలి. నాన్నగారు చెప్తూ ఉంటారు కదా మన హృదయంలో ఇప్పుడు సంచితం బోలుడు పెట్టుకుని వచ్చాం మనం, సంచితం ప్రారంభం ఆగామి ఏ సంచితంలో చాలా ఉంటుంది, కొంత మంచి కొంత చెడు అంటే నీ మెరిట్ కొంత డీమెరిట్ వేసి ఇప్పుడు ప్రారంభం నిర్ణయిస్తాడు భగవంతుడు. ఏ ఇప్పుడు మనం జీవించి అంటే దాంతో తాదాప్యంతో మనం జీవించేది మళ్ళీ ఆగామి అవుతుంది. ఇది కాకుండా స్టోర్ లో చాలా ఉంది ఆల్రెడీ. సో ఇంకా ఇలాగ నువ్వు జీవిస్తూ వెళ్తే ఇంకా కర్మ పోగు చేసుకుంటూ దాన్ని అనుభవిస్తూ మంచికి మంచి చెడుకు చెడు నువ్వు అనుభవిస్తూ వెళ్తూ ఉండవలసిందే, ఇంక ఈ కర్మచక్రం నుంచి విడుదలవ్వడానికి అసలు ఆస్కారం కూడా లేదంట. ఆస్కారం ఎక్కడా అంటే నువ్వు కంప్లీట్ గా నీ కర్మ నుంచి విడుదల అవ్వాలి అంటే నువ్వు దాంతో తాదాప్యం విడిచిపెడితేనే. అంటే కర్త లేని కర్మ నువ్వు చేయడం నేర్చుకుంటేనే నువ్వు అంటే పోగు చేసుకోకుండా ఉంటావు. దీనికే అద్భుతంగా నాన్నగారు చెప్తారు కదా అంటే నీ ప్రారంధాన్ని నువ్వు ఇష్టంగా అనుభవించేసే, ఎటువంటి కష్ట ప్రారంభం వచ్చినా కూడా నువ్వు ఇష్టంగా నువ్వు పాయసం తీసుకున్నట్టు గనక నువ్వు అనుభవించగలిగితే నీకు ఇంకా ఆగాన్ని క్రియేట్ అవ్వదు, ఉన్నది ఖర్చు అయిపోతుంది. అండ్ ఇందులోంచి నువ్వు విడుదలైన రోజు అంటే ఒక జ్ఞానాగ్ని నిప్పుకి అంటే పెద్ద గడ్డిమేటు, పెద్ద గడ్డిమేటు నిప్పుకి లోకు అంట. సో ఒక్క నిప్పు రవ్వ దాని మీద వేస్తే మొత్తం గడ్డంతా కాలిపోయినట్టు నువ్వు కర్తృత్వరహితంగా నువ్వు జీవించడం మొదలు పెడితే నీకు లోపల ఉన్న చైతన్యం అనుభవంలోకి వస్తుంది. అది వచ్చిన మరుక్షణం నీ సంచితం అంతా కాలిపోతుంది. అదంతా ఖర్చు అయ్యి నువ్వు విడుదలవ్వాలని అనుకోకర్లేదు, దానికి అంతు లేదు ఇంకా. ఎందుకంటే నేనున్నాననే భావంతో నువ్వు చేసే ప్రతిదీ నీకు కర్మ అయిపోతుంది. అందుకే ఇక్కడే మీరు కిటుకు తెలుసుకోవాలి, ఇక్కడే క్లూ అంతా ఇక్కడే ఉంది, అసలు మన రిలీజ్ అంతా ఇక్కడే ఉంది, మన ఫ్రీడమ్ మన ఇండిపెండెన్స్ అంతా ఇక్కడే ఉంది. ఇండిపెండెన్స్ డే రోజు మన ఇండిపెండెన్స్ ఎక్కడా అంటే కర్తృత్వరహిత జీవితమే ఇండిపెండెన్స్. అందుకు అది మనం ఏ పద్ధతిలో అయినా చేయొచ్చు. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మనకి భక్తి అంటే ఇష్టం, సరెండర్ అంటే ఇష్టం. ప్రతిసారి మనం మనం ఎంక్వైరీ చేసుకోలేకపోవచ్చు. అంటే తలంపుని ఆంటీ ఇప్పుడు లక్ష్మణ్ అంటే ఎప్పుడు కూడా ఎంక్వైరీ బాగా ఇష్టం ఉండేది. సో ఏమీ లేదు వెనక్కి ఒక్కసారి ఈ తలంపు ఎవరికి వస్తుంది అని నువ్వు ఒక్క ప్రశ్న వేస్తే బంతి వెనక్కి తన్నినట్టు మనసు లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేవారు ఆవిడ. నాన్నగారు సబ్జెక్ట్ చెప్పిళ్ళాక ఆంటీ ప్రతిసారి కూడా ఒక తలంపు వచ్చింది అంటే నీకు ఏదన్నా ఇబ్బంది పెడుతోంది అంటే ఎవరికి వస్తోంది అని ప్రశ్నిస్తే అది దాని మూలానికి వెళ్ళిపోతుంది, ఇంకక్కడ నీకు సైలెన్స్ వచ్చేస్తుంది. సో అది మనం ప్రతిసారి చేయలేకపోవచ్చు అంటే, ఎందుకంటే తాదాప్యం వచ్చేస్తూ ఉంటుంది సహజంగా. అప్పుడు ఏంటంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు అన్వేషణ అంటే ఎంక్వైరీ కుదిరితే ఎంక్వైరీ, ఎంక్వైరీ కుదరని పద్ధతిలో మనం నిదానంగా అసలు కంగారు పడవలసిన అవసరం లేదు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నామం చేసుకున్నా చాలు, ఆయన స్మరించుకుంటూ ఉన్నా చాలు, సబ్జెక్ట్ మాట జ్ఞాపకం తెచ్చుకుని దాని నుంచి విడుదలైపోయినా చాలు. సో మనకి అన్ని మార్గాలే. ఇప్పుడు రెసిపీ ఇప్పుడు వంకాయ కూర మనం 10 రకాలు 12 రకాలు చేసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్ మనం మనకి అన్ని కోణాల నుంచి చెప్పేశారంటే నాన్నగారు సబ్జెక్టు ఈ కోణం చెప్పి ఈ కోణం చెప్పలేదనడానికి అందరి మనసులకి అనుగుణంగా చెప్పేశారు. సో ఆ మాట ఒక్క మాట పుచ్చుకుంటే చాలు ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నమాట.
ఏదన్నా విషయం మీద మనసు వెళ్తాంటే ఇది జ్ఞానమా అని అడుగు అంటారు కదా, అది అహంకారాన్ని గొడ్డలు పెట్టి అంటారు కదా, ఇది జ్ఞానమా అని అది అడిగేటప్పటికి మనసు అలా ఆగిపోతుంది ఉషా, ఇంకా అసలు ఆ విషయం మీదకి వెళ్ళదు. ఇది ఒక్కొక్క మళ్ళీ ఆ స్మరణ కూడా ఆయనే ఇవ్వాలి కదా ఉషా, ఇది జ్ఞానమా అని స్మరణ కూడా ఆయనే ఇవ్వాలి. ఆయన ఇచ్చారని మళ్ళీ మనం మళ్ళీ ఆయన ఇచ్చారన్న సంగతి మనకు తెలుస్తూ ఉండాలి. మళ్ళీ నాకే వచ్చిందంటే నేను పెరిగిపోతుంది కదా ఉషా, ఆయన ఇచ్చారు అంటేనే మనం కంఫర్ట్గా ఉండగలుగుతాం. మళ్ళీ నేను పెంచుకుని నేను పెరిగేటప్పుడు ఈ మాటలు తెచ్చుకున్న ఉపయోగం ఉండదు కదా ఉషా మనకి. అందుకని ఇది జ్ఞానమా అనేటప్పటికి అది బాగా తెలిసింది. కొన్ని కాలం ఒక్కొక్క సెంటెన్స్ మనకి అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఉషా. మళ్ళీ కొన్నాళ్ళకి ఇంపోర్టెంట్ంటుంది అది, కొంతకాలం చాలా బాగా పనిచేసింది. భగవాన్ అడిగారు కదా ఇది జ్ఞానమా అని, అయ్య బాబు నా దగ్గరికి భగవాన్ వచ్చేసారు, నాకు తలం పొచ్చేటోడికి భగవాన్ వచ్చేసారు, ఇది జ్ఞానమా అని అడుగుతున్నారు. ఇలా గుర్తించే శక్తి కూడా మళ్ళీ భగవాన్ ఇస్తున్నారు. అవన్నీ ఒక్కొక్క అదే కొంచెం ఏదో సత్వగుణమో ఏదో అంటూ ఉంటారు కదా నాన్నగారు, అలా ఒక్కొక్క మూడ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఆయన జ్ఞాపకం చేసుకుని అక్కడ ప్యూరిఫై చేస్తా ఉంటారు మనసున.
అంటే మనం అప్పుడు ప్రపంచంతో కాకుండా ఆయనతో జీవిస్తున్నాం అండి.
అవునమ్మా, కరెక్ట్
అమ్మా. మనం మననం చేసుకునే కొద్దీ మనం ఆయనతో జీవిస్తున్నాం, ప్రపంచంతో జీవించట్లేదు. అందుకు ప్రపంచానికి మెల్లమెల్లగా దూరం అయిపోతాం.
అవునమ్మా, చాలా బాగుంది. అవునమ్మా,
ఈ మాట ఒకటి, ఒకటి నిజం రెండు మాయా అని చెప్పేవారు.
అవునమ్మా, అవును, చాలా చాలా చెప్పేవారు.
ఒక్కొక్క సందర్భంలో మనకి ఏదన్నా కొంచెం ఏదన్నా డిస్టర్బింగ్ సిచ్యువేషన్ ఏదన్నా ఉందనుకోండి, ఆ మాట ఒక్కసారి ఒకటి నిజం రెండు మాయా అని ఒక్కసారి స్మరణకు వచ్చేసరికి
అమ్మా అది ఎంత ఎంతలా చెప్పేవారు. హూ ఈజ్ ఉషా? ఇఫ్ దేర్ ఈజ్ ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఈజ్ దట్ ఉషా? ఎన్ని వందల సార్లు చెప్పారంటే ఆ మాట. అసలు నిన్ను చూసేటప్పటికి ఆ మాట గుర్తొచ్చేసేటట్టు చెప్పారమ్మా ఉషా నాన్నగారు. ఒకసారి అరుణాచలంలో ఆ నూతిగట్టు తిరుగుతా కూడా వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి నిన్ను చూసి చెప్పినని చెప్పినట్టే ఉన్నారు సార్. మన మనసుకి పట్టడం కోసం వందల సార్లు చెప్పారు కదా ఒక్కో సెంటెన్స్ ఒక్కో సెంటెన్స్. నిన్ను చూడగానే మాట
వన్ వీక్ అండి, వన్ వీక్ కంప్లీట్ గా కనిపించినప్పుడల్లా దేర్ ఈస్ నో ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ దేర్ ఈస్ ఉషా హూ ఇస్ షీ?
అవునమ్మా, గురు పౌర్ణమి ఒకటి ఉంది
అంటే నువ్వు ఖాళీ అయిపోయాల్సిందే. నువ్వు లేవు ఉన్నది నేనే, నువ్వు లేవు ఉన్నది నేనే.
అవునమ్మా, అవును. ఇంకోసారి గురు పౌర్ణమికి అమ్మా ఉషా, నాన్నగారు 9 గంటలకి 9:30కి అలా భోజనానికి వెళ్తారు కదా, ఎప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ పట్టుకెళ్ళట్లేదు ఉషా. అసలు గురు పౌర్ణమికి ఏంటి, పుట్టినరోజుకి ఏంటి, స్పెషల్ డేస్ కూడా ఏం చేసేవాళ్ళం, నాన్నగారు తమ్ముడింట్లో తులసి కొమ్మ ఎవరినో చూసారు కూడా కొంత బుద్ధి లేదు అక్కడ కూడా, ఎవరో తులసి కొమ్మ తీసుకెళ్ళి ఆయన పాదాల మీద వేస్తే చూసి మేము కూడా ఏదో గొప్పగా, నేను కూడా అది తులసికొమ్మ తెంపేసి అక్కడిది అక్కడే మళ్ళీ నాన్నగారి పేద వేసి దండం పెట్టుకోవటం. లక్ష్మి ఆంటీ అన్నారు ఒకసారి, అందరూ అన్నీ తీసుకొస్తారు మా అసలు మీరు ఏమీ తేవట్లేదు అన్నారు. ఇంకా అప్పుడు ఏం చేయలేదు కదా, వెళ్ళిపోయా అంటే 2 రోజులు ముందు వెళ్ళిపోయే వాళ్ళం కదా, నిలవైపోతాయి కదా కాయలు కూడా, అసలు ఆలోచన కూడా వచ్చింది కాదు. అయితేనే గురు మధ్యలో భోజనానికి వెళ్ళారు నాన్నగారు, క్యూలో ఉన్నాము దగ్గరికి, నేను 2వ పర్సన్ని 2వ 3వ పర్సన్ని. నాన్నగారు మళ్ళీ వచ్చి కూర్చునేటప్పటికి వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక నాన్నగారు భోజనానికి వెళ్ళినప్పుడు అన్నారు లక్ష్మి, ఏమీ చేయలేదు నాన్నగారికి మీరు ఎవరోని, నువ్వు మీరేం చేయలేదు అందుకని ఈ బిస్కెట్ల ప్యాకెట్ తీయండి అని చెప్పేసి అక్కడ ఉన్న బిస్కెట్ల ప్యాకెట్ తీసి నా చేతికి ఇచ్చారు ఉషా. అయితే బిస్కెట్ల ప్యాకెట్ ఇచ్చాను నాన్నగారు వచ్చాక, అంటే ధైర్యం కూడా సరిపోలేదులే, చేతిలో పెట్టలేదు, టీపాయికి పక్కన పెట్టేసి నుంచుని ఉన్నాను. నుంచుని ఉంటే నాన్నగారు అన్నారు, లక్ష్మి నువ్వా ఈ బిస్కెట్ల ప్యాకెట్ ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు అని అడిగారు. అంటే నాన్నగారు ఇక్కడదే నాన్నగారు అని చెప్పాను. ఇక్కడ నవ్వేశారు, ఇంత నవ్వు నవ్వేశారు. అన్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్, దేవుడికి దేవుడికి ఇస్తున్నావు అన్నారు అని బెల్లం వినాయకుడికి అర్చించారు. బెల్లం వినాయకుడికి అర్చెప్పారు. హలో
హలో హలో ఆంటీ.
అమ్మా బెల్లం వినాయకుడికి అర్చెప్పారమ్మా.
చెప్పండి.
అదే బెల్లం అయిపోయిందని తీసి మళ్ళీ వినాయకుడికి, ఆయన పెట్టిన వినాయకుడిలోంచి బెల్లం తీసుకొచ్చి మళ్ళీ ముక్క చేసి పెడతారు కదా, అది ఏదో ఉంటుంది కదా ఒకసారి. బెల్లం వినాయకుడిలోంచి ముక్క చేసి మళ్ళీ ఆయనకి ప్రసాదం కింద పెడతారు కదా, బెల్లం వినాయకుడికి అది చెప్పి వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు నువ్వు, దేవుడికి దేవుడికి ఇచ్చావు అన్నారు అమ్మ. ఎంత నవ్వారో నాన్నగారు ఆ రోజుకి.
ఎంత స్వీట్గా చూడండి ఇక్కడ, అసలు ఆయన ఆయన చేసే ప్రతి పని అంటే ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన చేసే ప్రతి పనిలోని ఎంత బ్యూటీ ఉంటుందంటే ఎవరిని అడగకుండా మిమ్మల్ని అడిగారు బిస్కెట్ ప్యాకెట్ ఎక్కడదని. ఆయన మీరు అంత సహజంగా అమాయకంగా ఇక్కడే నాన్నగారు మీకు ఇచ్చానన్నారు.
నవ్వేశారు వెంటనే పక్కపక్క నవ్వేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుడి.
అంటే మనం ఆయనతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి క్షణం టీచింగే అంటే.
అవునమ్మా అవునమ్మా,
ఆయనతో గడిపిన ప్రతి క్షణం టీచింగే అంటే.
అవునమ్మా,
అంటే మనం ఏదైనా ఎవరికిస్తున్నాం మనది కాదు భగవంతుడిది. ఇప్పుడు నాన్నగారు కూడా రిపీటెడ్ గా చెప్పేవారు కదా అంటే ఏమనంటే, ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీ నీ శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చింది, నీకు నువ్వు ఒక ఆపరేషన్ చేయించుకున్నావు, నీకు 1 లక్ష 2 లక్షలు ఖర్చు అయింది, నీ శరీరానికి చేయించుకున్నది నువ్వే, నీకేమీ బాగలేదు, నీకు సహజంగా నువ్వు చేయించేసుకున్నావు. అదే గనక ఎవరికన్నా ఇబ్బంది వచ్చి నువ్వు ఒక 2 లక్షలు 1 లక్ష ఇచ్చావనుకో, వాళ్ళని ఉద్ధరించావని అనుకుంటావు. నా నీ శరీరానికి వస్తే నువ్వు ఎంత సహజంగా నువ్వు ఖర్చు పెట్టుకున్నావో అంత సహజంగా నువ్వు ఇవ్వలేవు.
దేహబుద్ధి ఉన్నంత కాలం చేయలేం కదా.
ఇచ్చి వాళ్ళని ఉద్ధరించాను అనుకుంటావు.
అవునమ్మా అవును.
నీ శరీరానికి వాళ్ళ శరీరానికి నువ్వు వ్యత్యాసం చూడకపోతే కదా అది అంటే కర్మయోగంగా చేయడం.
అవునమ్మా అవును.
అంటే కర్మ యోగంగా చేస్తేనే విడుదల.
అవునమ్మా.
అదే అంటా కదా, నేను చేస్తున్నాననే భావంతో నువ్వు చేసే ప్రతి పని నీకు ఇప్పుడు మంచికి మంచి పుణ్యం వచ్చేస్తుంది, అనుభవిస్తే పోతుంది. అనుభవిస్తే పోవడమే కాకుండా అంటే అహం అంటే అహంకారం కూడా పెంచేస్తుంది. నేను చేశాననే భావంతో నువ్వు ఏది చేసినా ఒక పక్కన అహంకారం పెరిగిపోతుంది, దాని తాలూకు భోగం అది భోగ రూపంలో నీకు వస్తుంది, అది అనుభవించిన తర్వాత నీ భోగమే మళ్ళీ రోగం అవుతుంది. అసలు ఈ సూక్ష్మం మనకి తెలిస్తే అసలు మంచి చేస్తున్నానని భావన ఊడిపోతుంది అంటి. ఇంకా అసలు చెడు మంచి కూడా తాదాప్యం విడిచిపెడతాం.
అవునమ్మా, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదమ్మా, ఇది ఎంతో అది అంతే కదా.
ఎందుకంటే నువ్వు నేను చేస్తున్నానని చేసే ప్రతి మంచి పని కూడా నీకు పుణ్యం అవుతుంది, పుణ్యం కింద జంప్ అవుతుంది, పుణ్యానికి మళ్ళీ శరీరం వస్తుంది, దాని తాలూకు భోగం వస్తుంది, అది ఖర్చు అయ్యాక మళ్ళీ మామూలే. పోనీ మామూలే అనుకోవడానికి అహంకారం పెంచి తీసుకువస్తుంది అది. నీ అహంకారాన్ని పెంచి నీకు ఫలితం ఇస్తుంది, ఆ ఫలితానికి మళ్ళీ నువ్వు కూడిపోతావు. సో నీ నువ్వు చేసే మంచి నీ పీక చుట్టుకుంటోంది.
అవునమ్మా అవును, గతి నిరోధకం అని చెప్తారు కదా నాన్నగారు. ఇందులోని
అంచేత అంటే కర్తృత్వం లేకుండా చేసే పని మాత్రమే నీకు నిన్ను జ్ఞానానికి లీడ్ చేస్తుంది. అని చేత ఇంకా అంటే ఏ నీకన్నా భిన్నంగా ఎవరూ లేరు, నువ్వు చేసేది ప్రతిదీ నీకు నువ్వే చేసుకుంటున్నావు, ఇతరులు లేరు, రెండు లేరు. చెప్పండి
అమ్మా. కరెంటు ఒకసారి నాన్నగారు కూర్చునుండగా కరెంటు పోయిందమ్మా, అప్పుడు క్యాండిల్ వెలిగించారు, కొంతసేపటికి మళ్ళీ కరెంటు వచ్చేసింది, క్యాండిల్ ఉంది కరెంటు వచ్చేసింది. అప్పుడు నాన్నగారు అన్నారు, ఇంత ఈ లైట్ రాకముందు ఈ క్యాండిల్ పెత్తనం చేసింది, ఇక్కడ కరెంటు వచ్చిన తర్వాత దీని పెత్తనం ఊడిపోయింది అన్నారు. అలాగా జ్ఞానం వచ్చాక మనసుకి ఏమి చేయలేదు కదా పెత్తనం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రాక్టికల్గా చూపించి చెప్పారు. అక్కడ ట్యూబ్లైట్ ఆగిపోయిన తర్వాత దీని పెత్తనం ఉంది, అది ఆన్ అవ్వగానే దీని పెత్తనం పోయింది అని చెప్పారు.
బాగుంది.
ఒకసారి నాన్నగారితో చెప్పాను, నాకు అస్మాన కోపం వచ్చేస్తాను నాన్నగారు అని చెప్పాను. అంటే నీ మీద వస్తుందా ఇతరుల మీద కూడా వస్తుందా అన్నారు. రెండు నాన్నగారు, నా మీద నాకు కోపం వచ్చేస్తుంది, ఇతరుల మీద కూడా కోపం వచ్చేస్తుంది అన్న, పళ్ళు నూరేస్తున్నావా అందరి మీద అని అడిగారు. అని మళ్ళీ నాన్నగారు చెప్పారు, రోజు 10 నిమిషాలు గిరివంగ చూస్తా కూర్చో తగ్గిపోతుంది అన్నారు. ఒకసారి నాన్నగారు అన్నారు, తెలిసి మాట్లాడటం కాదమ్మా ఇవన్నీ, ఏదో నోటుకు వచ్చినాయి ఎన్నీ మాట్లాడేయటం అన్నమాట. నాన్నగారు, గురువు దయవల్ల నా ప్రారంభం నాకు తెలియకుండా ఖర్చు అయిపోతాను నాన్నగారు అన్నారు. అంటే అన్నారు, నీకు ప్రారంభం ఏంటి, నువ్వు కల్పించుకున్న దానికి ప్రారంభం కానీ అన్నారు నాన్నగారు.
సూపర్ అండి, సూపర్ అండి. నీకు ప్రారంభం ఏంటి, నువ్వు కల్పించుకున్న దానికి ప్రారంభం. నీ మాట కూడా ఎంత అద్భుతంగా ఉందో కదా, ప్రారంభం నీకు కాదు నువ్వు కల్పించుకున్న దానికి.
నీకు ప్రారంభం ఏంటి, నువ్వు కల్పించుకున్న దానికి ప్రారంభంగానే అన్నారు ఉష. ఒకసారి విజయ గారి ఇంట్లోని కూర్చున్నాం కింద గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నాం, అక్కడ టేపాయ్ మీద పేపర్ వెయిట్ ఉంటుంది కదా, తీసి ఇలా పక్కన పెట్టి అన్నారు నాన్నగారు, ఇది మన చేతిలో ఎలా ఉందో ఈశ్వరుడు చేతిలో మనం అలా ఉండాలి, మనది ఈశ్వరుడు చేతిలో బొమ్మలో ఆయన ఎక్కడ పెడితే అక్కడ ఉండాల్సిందే, మనం నన్ను ఇక్కడ పెట్టావు ఎందుకు అని అడగడానికి మనకు రైట్ లేదని చెప్పారు సార్ నాన్నగారు. ఈశ్వరుడు చేతిలో ఒకసారి జ్యోతిష్కులు ఎవరు వచ్చారు అమ్మాయి ఇంటికి, నా చేయి చూపించుకున్నారు, చేయి చూపించుకుంటే నీ లైఫ్ స్పాన్ తక్కువ ఉందన్నారు. అన్నాక అన్నారు, నువ్వు నాకు భక్తి పెరుగుతుందా అని అడిగాను ఆయన్ని, నీ భక్తి నీకు నీకు భక్తి పెరగకుండా నీ పిల్లలు అడ్డొస్తారు అని చెప్పారు ఆ జ్యోతిష్కులు ఎవరు. సరిగ్గా అప్పుడు బేగంపేట వచ్చేవారు నాన్నగారు లక్ష్మీ రమ్మగారింటికి, అవి వెంటనే వెళ్ళి నాన్నగారితో అన్నాను, నాన్నగారు నాకు భక్తి పెరగకుండా నా పిల్లలు అడ్డొస్తారంట నాన్నగారు, నా చేయి చూపిస్తే ఇలా చెప్పారు నాకు అని చెప్పి చెప్తే నాన్నగారు నవ్వేసి అన్నారు, నీకు భక్తి కలగకుండా నీ మనసు అడ్డొస్తుంది అంతేగాని బయట వాళ్ళు ఎవరు అడ్డరారు, నీ పిల్లలు నీకు అడ్డరారు అని చెప్పారు ఉష. బయట ఉన్నవాళ్ళు ఎవరు అడ్డరారు, నీకు గనక ఈశ్వరుడి మీద విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఎప్పుడు ఎవరికి నీ చేయి చూపించుకని చెప్పారు, నీ లైఫ్లో ఎప్పుడు ఎవరికి చేయి చూపించుకు ఇంకా అని చెప్పారు.
అంటే నాన్నగారు చెప్పినట్టు ఏదైనా బాహ్యంగా ఏదైనా కూడా బాహ్యంగానే చెప్పగలరు కానీ అంతర్ముఖం చేసేది ఎవరు చెప్పలేరు. అంటే ఒక గురువే మన ట్రూ రిలేటివ్ ఎందుకు అంటే మన ఏ చుట్టము కూడా మనల్ని మనసు అంతర్ముఖం చేయలేరు, మన తల్లి చేయలేరు, మన తండ్రి చేయలేరు, మన పిల్లలు చేయలేరు, ఎవ్వరు సృష్టిలో ఎవ్వరు నిన్ను ప్రేమ నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు అనుకున్నోళ్ళు కూడా నిన్ను అంతర్ముఖం చెయ్యలేరు. అంత బాహ్యం చేసేదే, ఏ బాహ్యంగా చేసేది ప్రతిదీ దుఃఖ కారణం అయిపోతుంది. అందుకే మనం కరెక్ట్ గా తెలుసుకుని ప్రయాణం చేస్తే సులువు అండి. సుఖం లోపలే ఉంది, బయట లేదు.
అవునమ్మా,
ఆ లోపలికి వెళ్ళడానికి అంటూ నీ మనసే బాహ్యంగా ఎవరూ లేరు. నీ సుఖానికి నీ దుఃఖానికి నీ మనసే కారణం.
అవునమ్మా,
నీ మనసును నువ్వు సర్దుకుంటే ఏమీ లేదు. ఇది అర్థమైతే సింపుల్ అండి జర్నీ. జాయ్ఫుల్ గా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ నెత్తి మీద వేసుకుంటే భారం కానీ వదిలేస్తే ఏమీ లేదు అండి.
అవునమ్మా అవును, ఏదైనా రిపీట్ చేసుకుంటేనే తిప్పలు వచ్చేస్తాయి కదా. ఒకసారి జరిగిన సంఘటన కానీ ఒక మాటను కానీ ఒక పనిని కానీ రిపీట్ చేసుకున్నావా వాసన అయిపోతుందని చెప్తున్నారు కదా ఉషాసులు. జిన్నూరులో కూర్చుని ఉన్నావు నాన్నగారు, ఇప్పుడు కొత్త ఇంట్లోనే నాన్నగారు ముందు కూర్చుని నేను గేట్ వంక చూస్తున్నాను అనమాట. సడన్ గా నాన్నగారి దగ్గరికి, నాన్నగారి వైపు చూసేటప్పటికి నాన్నగారు అన్నారు, నీకే మార్గం ఇష్టం లక్ష్మి అన్నారు. అంటే అంతా ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతోంది, అది తెలుసుకోవటమే కావాలి అని ఆగిపోయాను. ఆగిపోతే వెంటనే నాన్నగారు చెప్పారనమాట, నీకు తెలిసినా ఆయన సంకల్పమే జరుగుతుంది, నీకు తెలియకపోయినా ఆయన సంకల్పమే జరుగుతుంది, నీకు తెలిసింది అనుకో ఆయన సంకల్పమే జరుగుతుందని నువ్వు సుఖపడిపోతావు, నీకు తెలియట్లేదనుకో నువ్వు జన్మ జన్మలకి నేను దుఃఖం వెంటాడుతుంది అని చెప్పారు ఉష.
చాలా బాగుంది.
అసలు అసలు నాన్నగారు మనకి ఇచ్చిన అదృష్టం బుద్ధికి అందదు ఉష.
అవునా అండి? అవును అవును అవును, ఎందుకంటే బుద్ధి పరిధిలోది కాదు అది.
అంటే
ఈ బుద్ధి బుద్ధి అంటే గుర్తొచ్చిందండి, అంటే అంటే మన మనోదేహాలకు కానీ బుద్ధికి కానీ ఈశ్వరుడు అందడు. ఏ అయితే ఏ బుద్ధిని ప్రసాదిస్తే ఆయనని మనం తెలుసుకోగలమో ఆ బుద్ధి ఆయనే ఇస్తాడంటి, ఎప్పుడు మనం సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ ఉంటే. మనం గోరువెచ్చని నీళ్ళలా కాకుండా మనం ఉడికే నీళ్ళలాగా మనం, అంటే ఒక్క ఈశ్వరుడు తప్ప మనకి భిన్నంగా ఏమీ వద్దు, ఒక్క ఈశ్వరుడు తప్ప ఆయనకి భిన్నంగా మనకి ఏమీ వద్దు అనే దృఢ సంకల్పంతో మనం అటు ఇటు డైవర్షన్ అవ్వకుండా ఫోకస్డ్గా ఆయన పట్లే మనం ఉండి ఆయన సబ్జెక్ట్ని మనం ఇలాగా అంటే మననం స్మరణ మననం చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ని మన జీవితంలో మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఫోకస్డ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఖచ్చితింపుగా ఏ బుద్ధిని ప్రసాదిస్తే మనం ఆయన్ని పొందగలమో ఆ బుద్ధిని ఆయన ప్రసాదించి మనల్ని అందులోంచి విడుదల చేస్తాడండి. అంటే ఆయన పాదాల పట్ల మీరన్నట్టు ఆయన పాదాల పట్ల నిరంతరం మనం భక్తి చెందించినా ఆయన ఆయన రూపం పట్ల మన ధ్యాస కుదిరినా ఆయన పాదాల పట్ల మనం విశ్వాసం చెదరకుండా ఉన్నా కూడా జరిగేది అది. సో ద్వైత భావన ఉన్నా పర్వాలేదు, ఎప్పుడు నిరంతరం మన మన ధ్యాస ఆయన పాదాల పట్ల ఉండాలి.
అవునమ్మా ఇది కర్ అవునమ్మా అవును, అది అద్వైత స్థితికి మనం వెళ్ళగలం ఉషా. ఆయన పని ఆయన చెప్తున్నారు కదా ఉషా, మనం నాన్నగారు అంటున్నట్టు ఒక స్టెప్పే నేను 9 స్టెప్లు వేసి వచ్చేస్తాను అంటున్నారు కదా, అలాగా ఆ చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నం కూడా ఆయనే చేస్తున్నారని ఎరుకులో ఉండి ఆ చిన్న ప్రయత్నం మనం చేయగలిగితే గనక నిరంతరం ఆయనతో కలిసి ఉంటే గనక అప్పుడు ఆయనే మిగులుతారు కదా ఉషా, నేను ఉండదు కదా. అలాగే ఏమన్నా చేసుకోగలంటే దానికి మించి నాన్నగారు ఇదివరకు పూర్వం చెప్పేవారు కదా ఉషా, నీ మనసు బయటకు వెళ్ళిపోతుందని తెలుసు కదా, దాన్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఆ ప్లేస్ లో పెట్టు, ఈ ప్రయత్నం మటుకు నువ్వు చేసి తీరాలని చెప్పారు కదా ఉషా, అది కూడా ఆయన దయ ఉంటేనే చేయగలవు, ఆయన దయ లేకపోతే చేయలేమని కూడా చెప్పారు కదా నాన్నగారు. స్పష్టంగా చెప్తున్నారు కదా, నా దయ లేకుండా నువ్వేం చేయలేవు, నేను నిన్ను తలుచుకోబోతే నువ్వు నన్ను తలుచుకోలేవు, నేను చేయడం వల్లనే అది ముందుకెళ్తుంది తప్పితే లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగం లేదు. నీ దేహం మనసు నీ దేహం వచ్చినందుకు ఉపయోగం లేదు, ఏ దేనికి జీరోలో అది ఎందుకు పనికిరావని చెప్తున్నారు కదా. అయిపోయింది, నేను చెప్పేది అయిపోయింది ఉష, రాసుకున్నాయి అయిపోయినాయి.
అంచేత ఏంటంటే ఇప్పుడు మన అందరికి చేయవలసింది ఏంటంటే వాసనలు క్షయం అవ్వాలి. అంటే బహుజన్మలుగా ఇది నిజము అనుకుని ఏదైతే అంటే బుద్ధికి బుద్ధి ఏంటంటే ఇక్కడ నిజం ఉంది ఇక్కడ ఆనందం ఉంది అని కొంతకాలం అటువైపు ప్రయాణం చేసి అక్కడ ఏదో ఉందని అన్వేషణ చేసి అక్కడ లేదు అని తెలిసి మళ్ళీ ఓహో ఇందులో లేదు అని ఇంకో దాని మీద. అలా అలా ప్రతి జన్మలో ఇందులో ఏదో ఉంది ఇందులో ఏదో ఉంది అనుకుని బుద్ధి వెళ్ళి అక్కడ లేదని తెలుసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అలా ఎంతో ఎంతో దూర ప్రయాణం చేసి ఆత్మకి దూరం అయిన మూల మనం దృఢంగా ఈ శరీరము ఈ మనసు మనం అనేది ఆ దృఢత్వం వచ్చేసిందండి. ఆత్మ మనం అయ్యుండి మన శరీరం మనసు మనము అనే దృఢత్వం ఎందుకు వచ్చింది అంటే వాసనలు బలీయం అయిపోవడం వల్ల.
అమ్మా చెప్పమ్మా అడ్డొచ్చేస్తాను నాకు ఇదో బ్యాడ్ హ్యాబిట్ చెప్పమ్మా.
చెప్పండి
కాదు నాన్నగారు చెప్తారు కదా తెలివైన వాళ్ళంట చెప్పగానే పట్టుకుంటారంట. ఇప్పుడు నాన్నగారు ఒక మాట చెప్పి పట్టుకుంటా అంట. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే నిప్మి చేయేస్తే కాల్సింది నువ్వు నిప్మి చేయకంటే తెలివైన వాళ్ళు వింటారు. కొంతమంది ఏం చేస్తారంటే నేను నిప్మి చేయే చూస్తాను కాలిందో లేదో చూస్తాను అంటామంట. అంటే ఇంకా దాన్ని ఎవరేం చేయగలరు షా? మరి మహాత్ములు వస్తున్నారు చెప్తున్నారు మనం అర్థం చేసుకుని మనం ఆచరిస్తే మనం సుఖపడతామని కూడా మనసుకు అర్థం అవ్వట్లేదు కదా షా వాసన వేగం వల్ల.
అవును అవును అందుకే అంటే వాసన వేగము తట్టుకోవడం చాలా కష్టం. అందుకే మనం అందుకే సహనం ప్రాక్టీస్ చేయమన్నది ఎందుకు అంటే చాలా సహనం అవసరం. వాసన క్షయం అవ్వడానికి చాలా సహనం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, విచక్షణ ఉండాలి. అంటే డిస్క్రిమినేషన్ ఉండాలి. అంటే వాసనతో మనం తాదాప్యం పొంది ఇంకా ఇంకా వాసనతో ముందుకెళ్ళిపోకుండా దాన్ని ఉపసంహరించగలగాలి. ఉపసంహరించాలి అంటే ఎంతో కొంత మనం మన మైండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటే తాదాప్యం పొందిస్తే బహిర్ముఖం అయిపోతుంది. దాన్ని బహిర్ముఖం అవ్వనివ్వకుండా నిరంతరం దాన్ని అంతర్ముఖం చేసే ప్రక్రియలో మనం మాత్రం కృషి ఉండాలండి. అంటే హియర్ అండ్ నౌ అంటే డూ ఆర్ డై అంటారు కదా. కాంక్ష ఉండాలి. మనం లూజ్ వదిలే కొలిది అది ఇంకా అలా అంటే టైం పట్టేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు రేపు ఎలా ఉంటుందో తెలియని రోజుల్లో ఉన్నాం. రేపు తెల్లారు చూస్తామో లేదా అనే పరిస్థితిలో యాక్చువల్ గా అంటే లోకం కూడా ఆ పరిస్థితికి వచ్చింది. ఎప్పుడూ లేదులేండి గ్యారంటీ అనేది ఎవరికి ఎప్పుడూ లేదు. కానీ ప్రెసెంట్ టైమ్స్ మనం ఎంత మందినో మన కళ్ళు ఎదురకుండా వెళ్ళిపోవడం చూసాం.
అవునమ్మా
మన టైం ఇక్కడ లిమిటెడ్ అని మనకు తెలుసు. అది పొందడానికి తప్ప ఇంకో పని మనకి ఇక్కడ లేదని మనకు తెలుసు. అశ్రద్ధ చేసే కొలిది ఇంకా ఇలాంటి తిప్పలు పడవలసి వస్తుంది తప్ప సుఖం ఎక్కడా లేదనేది కూడా మన బుద్ధికి అందింది. అందుకు మనం ఇంకా వివేకంతో కాలం వ్యత్యాసం చేయకుండా కాలం వేస్ట్ చేయకుండా మన మైండ్ ని బాహ్యంగా వెళ్ళకుండా ఏదైతే దాన్ని బయటకు తీసుకెళ్తుందో దాన్ని గమనించి దాన్ని అంతర్ముఖ దృష్టి చేసి సబ్జెక్ట్ విడిచిపెట్టకుండా. మొన్న పాపం రాజేశ్వర్ ఆంటీ మళ్ళీ ఒక మెసేజ్ పంపారు కదా. ఇప్పుడు రాజేశ్వర్ ఆంటీ 24 గంటలు అదే కృషిలో ఉన్నారు. ఆవిడ తెల్లా వెగిస్తే పడుకునే వరకు సబ్జెక్ట్ రాసుకోవడం దాన్ని రిపీట్ చేసుకోవడం దాన్ని 10 మందికి చెప్పడం నాన్నగారు సబ్జెక్ట్ అందరికి స్ప్రెడ్ అవ్వాలి అందరూ దుఃఖరహిత స్థితికి వెళ్ళాలి అని ఎంతో కృషి చేస్తూ ఉండి చాలా బాగా అనిపించింది. ఆవిడకి అలా జరగడం చాలా బాధాకరం అనిపించింది. కానీ నాన్నగారు అదే ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు విధిని తప్పించలేము. కానీ ప్రారంభం దేనికి నువ్వు కల్పించుకున్న దానికి అన్నట్టు ఆవిడ సబ్జెక్ట్ లోనే జీవించడం జరుగుతుంది. సో ఆవిడ ప్రారంభం ఆవిడకి అంటదు, ఆవిడ ఆవిడ ప్రోగ్రెస్ అవుతారు. ఆవిడకి ఒకవేళ ఈ ప్రాసెస్ లో శరీరం విడిచిపెట్టవలసి వచ్చినా అది ఆవిడ అంటది ఎందుకు? ఆవిడ ఆవిడ ప్రారంభంతో ఆవిడకి తాదాప్యం లేదు, గురువు గారితో ఉంది ఆవిడ తాదాప్యం. సో మన తాదాప్యం లోపలున్న అంతర్యామితో మనకి కుదరకపోయినా, లోపలున్న చైతన్యం మనం డైరెక్ట్ గా అందుకోలేకపోయినా, మనం గురువు పట్ల మన విశ్వాసం, గురువు పట్ల మన ధ్యాస ఉన్నా కూడా మనలోంచి మనం విడుదలైపోతామండి. ఎందుకంటే గురు రూపం గురునామం కూడా అంటే లోపల చైతన్యం ఆయన వేరు కాదు. సో డైరెక్ట్ గా చైతన్యంతో మనకి తాదాప్యం కుదరకపోతే, గురువుతో తాదాప్యం పొందుతూ ఉంటే మన నుంచి మనం విడుదలైపోతాం. అదే నాన్నగారు రిపీటెడ్ గా చెప్తారు కదా అంటే, ఈ సృష్టిలో సమస్త జీవరాశులు చీమ నుంచి ఏనుగు నుంచి మనిషి వరకు అందరికీ సమానంగా ఉన్నది ఈ దేహాత్మ బుద్ధి. లోపలున్న వస్తువు అనుభవంలోకి రాకుండా అసలు ఏం అడ్డొస్తుంది? అసలు మీరు ఇది ముందు ఆలోచించండి. అన్ని చదివేయడం వినేయడం అవన్నీ సరే, అసలు ఏది మిమ్మల్ని లోపలున్న వస్తువుని అనుభవంలోకి రాకుండా చేస్తుంది అంటే ఒకే ఒకటి, నీ రూపబుద్ధి నామబుద్ధి. రూపం నామం, రూపం నామం, ఇది దాస్తే ఏమీ లేదండి. సో రూపం నామం క్రియ ఈ మూడు తీసేస్తే ఏమీ లేదు. సో మనకి రూపంతో తాదాప్యం ఉన్నంత కాలం మనకి ఏదో రూపం మనకి కేంద్రంగా అవసరం కాబట్టి గురు రూపం పెట్టుకుని ఆయన మీద మనం ఏకాగ్రత పెట్టినా మన రూప దృష్టి పోతుంది. ఆయన నామం నిరంతరం తలపెట్టుకుంటూ ఉంటే మన నామం ఓడిపోతుంది. డైరెక్ట్ గా లోపల మనసుని హృదయంలో ఉంచగలిగితే అది సూపర్. అది అంటే కొంతసేపు అది కుదరచ్చు, కొంతసేపు ఇది కుదరచ్చు. సో అంటే అన్ని విధాలుగా మనం మాత్రం అదే పని మీద ఉండాలి. మన పని ఏంటి అంటే ఇదే పని. మనసు బాహ్యంగా వెళ్తే గురు రూపం గురునామం, మనం లోపలికి చూసుకోగలిగితే దాన్ని ప్రశ్నించి హృదయ స్థానంలో దాన్ని ఉంచడం. మనకన్నా భిన్నంగా ఎవరూ లేరు. మనం వెయిట్ చేసినా మనకి మనం చేసుకుంటున్నాం అదొకటి. ఇది కూడా ఒకటి చెప్తారు కదా అంటే, ఇప్పుడు ఎవరికన్నా ఇబ్బంది కలిగింది లేకపోతే ఎవరైనా ఒక దుఃఖ పరిస్థితిలో ఉన్నారు, ఎవరన్నా బెంగ పెట్టుకున్నారు లేకపోతే ఎవరికన్నా పరిస్థితి బాగాలేదు, నువ్వు వాళ్ళకి సలహా ఇచ్చేటప్పుడు నువ్వు వాళ్ళ పరిస్థితిలో ఉంటే నువ్వు ఎలా ఉంటావో అది నువ్వు స్ఫురణలో పెట్టుకుని సలహా ఇవ్వు. అంటే ఏదో కుప్ప నూర్పు కింద నువ్వు సబ్జెక్ట్ చెప్పేయడం కాదు, ఆ కష్టం కనుక నీకు వస్తే, ఆ పరిస్థితి కనుక నీకు వస్తే, ఆ పరిస్థితిలో నువ్వెలా ఉంటావో అది తెలుసుకుని నువ్వు అదే నువ్వు పరిష్కారం చెప్పు. అందుకే అంటే ద పవర్ ఆఫ్ లవ్ ఇస్ ది గ్రేటెస్ట్ పవర్ ఆన్ అర్త్ అంటే నిజంగా. అంటే అందరినీ మనల్ని మనం ప్రేమించుకున్నట్టు అందరినీ మనం ప్రేమించగలిగితే, వాళ్ళ స్థానంలో మనం ఉండి మనం మాట్లాడితే, వాళ్ళ స్థానంలో మనం ఉండి మనం ప్రవర్తిస్తే మనం చాలా తక్కువ పొరపాట్లు చేస్తామండి.
అవునమ్మా.
అంచేత విషల్ ఆల్ వాక్ ఫార్వర్డ్ ఇన్ లవ్. లవ్ కి భిన్నంగా ఏదొచ్చినా అది మనం కాదు అని దానికి ఎంటుకుంటూ వెళ్ళిపోదాం.
బాగుంది, చాలా బాగుంది.
ఎందుకంటే
అమ్మా
గురువు గారు మనల్ని ఓన్లీ ప్రేమించారు. అదే నాన్నగారు మీటింగ్ లో ఒక సందర్భంలో చెప్పేవారు కదా అంటే, భగవాన్ని భక్తులు అనేవారంట, భగవాను అద్దన్న ఎదురుకుండా పెట్టి నీ ముక్కు వంకరగా ఉంది, లేకపోతే నీ కన్ను మెల్లగా ఉంది, లేకపోతే నీ మూతి బాగాలేదు అని అద్దం చూపించినట్టు నాకు చూపిస్తే అది ఇవిల్ అవుతుంది, అది అది క్రూరత్వం, క్రూరత్వం అవుతుంది. ఎందుకంటే ప్రపంచం చేసే పని అదే ఎలాగూ.
అవును అవును,
నువ్వు కూడా ప్రపంచం చేసే పని చేస్తావా? నాకు నాకు నువ్వు అర్థం చూపించక అవి సరిచేయి నువ్వు. సరి చేసి నువ్వు కరెక్షన్ చెయ్యి అంతే తప్ప నా దోషాలు నాకు అర్థం పెట్టి చూపించకు.
చాలా అద్భుతంగా ఉంది.
నా దోషాలు నువ్వు రెక్టిఫై చెయ్యి, ఎందుకంటే నేను చేర్చుకోలేదు.
అవును,
నువ్వు చేసి నన్ను కరెక్షన్ చేసి నువ్వు చూపించు తప్ప చూపించి దోషం ఉందని చూపించకు. ఎందుకంటే ప్రపంచం అంతా చేసిన పని నువ్వు చేస్తే నీకు ప్రపంచానికి ఏంటి భేదం?
చాలా తెలివైన
అలా అంటే నాన్నగారు మనకు చేసింది కూడా అదే అండి. మనలో ఉన్న మంచి చూపిస్తూ, మనలో అంటే మనలో ఉన్న ప్రేమని పెంపొందింపు చేసి, మన అజ్ఞానాన్ని మన అవిద్యని ఆయన లెక్క చేయకుండా.
అవునమ్మా అవును, ఒకసారి అన్నారు కదా ఉషా, మీలో ఉన్న గుణాలు చూస్తే అసలు నేను మిమ్మల్ని ప్రేమించగలనా అన్నారు కదా ఉషా.
అందుకే చూడలేదు, మన గుణాతీతం మన గుణరహిత స్థితికి వెళ్ళాలి అంటే మనం కూడా కేవలం ప్రేమ దృష్టితోనే చూస్తే అవి సహజంగా తొలగిపోతాయంటి.
అమ్మా అదే, ఏది ఏది భావిస్తే అది అవుతావు అంటారు కదా, నువ్వు ఏది తలుచుకుంటే అదే అవుతావు అంటారు కదా, భగవాన్ మనకి ఇచ్చిన గిఫ్ట్ అన్నారు కదా.
అవునండి, అందుకే అంటే మనం గురువుని గురువు జీవించినట్టు మన జీవిత విధానం మార్చుకుంటూ ఉన్నా సరిపోతుంది. అందుకే అంటే అంటే ఆ ఒక సత్పురుషుడి సహవాసంలోనే ఇది పాసిబుల్ అండి. అంటే ఆయన ఆదర్శంగా జీవించి, ఆయన ఆదర్శంగా ఉండి, ఆయన చేసి చూపించి మనల్ని చేసేలా ట్రైనింగ్ ఇచ్చారు. సో మనం ఆయన తలపెట్టుకున్నా, ఆయన చర్యని తలపెట్టుకున్నా, ఆయన ఆయన మాట్లాడిన మాటలు తలపెట్టుకున్నా, ఆయన జీవించిన విధానం తలపెట్టుకున్నా, అంతా ఇంపర్సనల్లే కదా. సో మనం కూడా ఇంపర్సనల్ గా జీవిస్తే ఏమీ లేదు. అంటే అహంకారంగా
జీవించి చూపించారు కాబట్టి ఆయన వైభవం తెలుస్తానని చెప్పేవారు కదమ్మా నాన్నగారు. నాన్నగారు జీవించి చూశారు కాబట్టి
భగవంతుడి వైభవం. అవును, ఆయన జీవించి చూపించారు. ఒకటి నిన్నే ఏదో ఏదో మాటలు వింటూ ఉంటే అంటున్నారు అనమాట, సూర్యుడు అస్తమించే టైంలో సూర్యుడు అడిగాడంట, ఇంకా నాకు అస్తమించే టైం అయింది, నేను అస్తమిస్తున్నాను, మరి చీకట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా, వీళ్ళకి వెలుతురుని ఎవరిస్తారు అని అడిగాడంట సూర్యుడు. అంటే అంటే అందరినీ అడిగితే ఒకళ్ళిద్దరు అన్నారంట, అందులో నువ్వు చేసిన పని ఎవరూ చేయలేరు, ఎందుకంటే నువ్వు 100 కోట్ల మందికి నువ్వు వెలుగునిస్తావు. ఏ నీ నీ స్వభావమే ప్రకాశం, నీ పని ఇంకెవ్వరూ చేయలేరు, కానీ నేను కొంచెం ప్రయత్నం చేస్తాను, అంటే కొంచెం వెలుగునివ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను
అని
అని ఈ లాంతర్ ముందుకొచ్చిందంట. ఏ చిన్నగానే వెలుగుతుంది దీపం, కానీ ఎంత కనీసం ఒక నా చుట్టూ ఇద్దరు ముగ్గురికైనా నేను వెలుగునివ్వగలుగుతాను. నీ పని ఎవ్వరూ చేయలేరు, కానీ నేను ప్రయత్నం చేస్తాను అందంట. అలా మన భక్తులందరూ కూడా మన చిన్న ప్రయత్నం అందరం కలిపి చేస్తే అది ఇంక ఏ విధంగా మనం రుణం తీర్చుకోగలం అంటే.
అవునమ్మా అవునమ్మా,
అంటే మనం జీవిస్తూ మనం దాన్ని ఆచరిస్తూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ.
నువ్వు మొదటి రోజు నుంచి ఇదే చెప్తున్నావు కదా ఉషా, మనందరం ఒకటే, మనందరం కలిసి ప్రయత్నించేద్దాం, మనందరం ఒక్కసారే వెళ్దాము, ఒక్కళ్ళు ఒక్కళ్ళు వెళ్ళటం కాదు అని నువ్వు ఫస్ట్ రోజు నుంచి సత్సంగంలో ఇదే చెప్తున్నావు కదమ్మా, ప్రతిసారి అందరం కలిసి వెళ్ళాలి, మనందరం కలిసి వెళ్ళాలి ఒకేసారి అనే చెప్తున్నావు ఇప్పుడు.
సహకరించుకోవాలి. అది అంటే ఒక స్టోరీ ఉంది చిన్నది, ఏంటంటే ఒక అంటే అందరికీ కలిపి ఒక రేస్, రన్నింగ్ రేస్ పెట్టారంట. ఇది చాలా చోట్ల మనం చూసాం. ఆ రేస్ పెడితే ఒకళ్ళు కింద పడిపోయారు, పరిగెడుతుంటే ఒకళ్ళు కింద పడిపోయారు. ఏ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు, అంటే ఎండ్ లైన్ కి దగ్గరికి వచ్చాక ఫస్ట్ వెళ్ళిపోవలసిన వాడు పడిపోతాడనమాట. పడిపోతే మరి సెకండ్ వెళ్ళేవాడు నెగ్గేస్తాడు కదా. సో వాడు ఏం చేశాడంటే పరిగెత్తకుండా వీడిని లేపి సహకరించి పరిగెత్తాడంట. సో వాడే ఫస్ట్ వచ్చాడు, పడిపోయిన అబ్బాయే ఫస్ట్ వచ్చాడు. అందరూ అన్నారంట అదేంటి, వాడు నువ్వేం చేయలేదు, యాక్సిడెంట్ లోనే వాడు పడిపోయాడు, నీ లైన్ నువ్వు ఫినిష్ చేయొచ్చు కదా, వాడి గొడవ ఎందుకు అని అడిగితే నా విజయం విజయం కాదు అప్పుడు అన్నాడంట.
ప్రకృతిలో కనిపించవు కదమ్మా,
ఇది నిజంగా జరిగిందే ఆంటీ, ఒక స్పోర్ట్స్ మ్యాన్ చేసిన పని అది. సో నా విజయం అవ్వదు అది, ఎందుకంటే పడిపోకపోతే తనే ఫస్ట్ వెళ్తాడు. వాడు టైం బాగోక వాడు పడిపోయాడు, ఇది నా విజయం అన్నాడంట. సో ఇప్పుడు అందరు హృదయాలు అంటే వాడు విన్నర్ అయ్యాడు, కానీ అందరు హృదయంలో ఎవరు స్థానం పొందారు?
హెల్ప్ చేసిన అబ్బాయి పొందాడు.
ఈశ్వరుడి దృష్టిలో అంటే ఈశ్వరుడు ప్రీత్యర్థం మనం జీవిస్తే ఆంటీ మనం పొందేయాలని మనం అనుకోక్కర్లేదు. 10 మందికి మనం సహకారం అందిస్తూ ఉంటే మనకు తెలియకుండా మనం ఊడిపోతాం అండి.
అవునమ్మా,
అక్కడే మన విజయం.
అవునమ్మా,
మనల్ని మనం ఉద్ధరించుకోవడం విజయమే. 10 మందికి ఉద్ధరించుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవడం బ్యూటీ. ఎందుకంటే నాన్నగారు జీవించి అలా జీవించారు మనకి, అంటే ఆయన అది పొందున్నారు, ఆయన కంప్లీట్ గా అది పొంది ఉన్నారు. ఆయన పొందవలసింది ఏమీ లేదు, కానీ అలా జీవించమని మనకు ఆదర్శం చూపించారండి. ఎన్నో సందర్భాల్లో ఆయన అన్నారు, ఆ ఎన్నో సందర్భాల్లో ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఒక చెరువు నుంచి ఇటు నుంచి అటు తీసుకెళ్లడానికి తెప్పలాగా ఉపయోగపడుతున్నాం మేము, ఇటు ఒడ్డు వాళ్ళు నాకు చేరదేస్తున్నాము. మీరందరూ మోక్షానికి వెళ్ళిపోతారో మేము తెప్పగా ఉండిపోతాం అన్నారు. కానీ అప్పుడు కూడా నాకేమనిపించిందంటే నాన్నగారి పని సృష్టిలో ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఆయన మోక్షంలోనే ఉన్నారు, కానీ ఆ మాట ఆయన ఎందుకు అన్నారు అంటే, నువ్వు 10 మందికి సహకరించి జీవించు, అందులోనే మనం అంటే యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్. అంటే అసలు సూక్ష్మమే ఇందులో ఉందంటే, అంటే నిన్ను నువ్వు ఎలాగా భావిస్తావో అందరిని అలా భావించి నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఇక్కడే నువ్వు స్వర్గాన్ని చేయొచ్చు. స్వర్గం అంటూ వేరే లేదు. అందుకే నాన్నగారు అనేవారు కదా, నీకు ప్రయాణాలు అలవాటు పడిపోయారు, ఇక్కడ కూడా బద్రి అని అరుణాచలం అని తిరుపతి అని కాళహస్తి అని శ్రీశైలం అని వెళ్ళిపోవడం అలవాటైంది కదా ప్రయాణాలు. నీకు ప్రయాణం అలవాటు అయిపోయి చనిపోయాక కూడా ప్రయాణం చేద్దాం అనుకుంటున్నావు. పుట్టడం చావడం కూడా అలవాటు పడిపోయి ఉన్నాం కదా.
అవునమ్మా,
ఏదైనా హ్యాబిచ్యువేషనే కదా.
అవునమ్మా, అవును.
ఈ హ్యాబిచ్యువేషన్ నుంచి బయటకు వస్తే నువ్వు ఇక్కడే స్వర్గంలో ఉంటావు.
హ్యాబిట్స్ నుంచి బయటకు వస్తే మన మనసు మనం బాధ పెట్టదు కదా.
బాధ పెట్టకపోతే మన లోపల ఉన్న హృదయంలో ఉన్న వస్తువు మనకి గోచరిస్తూ ఉంటుందండి.
వరకు
వెళ్ళిపోకపోయినా లోపల ఉన్న చైతన్యం తాలూకు మనకి ఆ శాంతి సుఖం అందుతూ ఉంటుంది.
మనతో మనం సుఖంగా ఉంటాం.
మనతో మనం సుఖంగా ఉన్నప్పుడు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టం.
అవును అవునమ్మా, అవును.
అంచేతే మనతో మనం సుఖంగా ఉండి మన చుట్టూ 10 మంది సుఖంగా ఉండేలాగా మనం జీవిస్తూ ఉంటే అహంకార రహితంగా కర్తృత్వాన్ని పక్కన పెట్టి అహంకార రహితంగా ఇంపర్సనల్ గా మనం ఎంత సాధ్యమైతే అంత మన ప్రయత్నంతో మనం జీవిస్తూ ఉన్నామండి. అండ్ రెస్ట్ విల్ బి టేకెన్ కేర్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. నాన్నగారు అన్నట్టు ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ ఓన్ టైం అండ్ అది జరిగిపోయిన తర్వాత మనకి అర్థమవుతుంది నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అని.
అవునమ్మా అవును.
యాక్చువల్ గా
ఒకసారి భగవాన్ నాన్నగారి దగ్గర అక్కడ సంజయ్ రెడ్డి నాయుడులో ఎవరో ఉన్నారు, మనకు మనసు లేదు కదండి అన్నారు నాన్నగారితో. నాన్నగారు అన్నారు వెంటనే, నీకు లేదా భగవానికి లేదా అన్నారు. అలాగే ఇప్పుడు నథింగ్ ఎవరు హ్యాపెండ్ అనేది ఎవరికంటే భగవాన్
తెలుస్తుంది. సబ్జెక్ట్ చాలా కేర్ఫుల్ గా అండర్స్టాండింగ్, ఎందుకు అంటే శరీరం మనసు ఉపయోగించుకుని దాన్ని దాటాలి మనం.
అవునమ్మా,
శారీరక ఆరోగ్యం చూసుకుంటూ మానసిక ఆరోగ్యం డిస్టర్బెన్స్ రాకుండా మనసుని అదుపులో పెట్టుకుని ఇంద్రియ మనో నిగ్రహాలు తోనే మనం సాధ్యం. అది ఉన్నది అదే, ఇది లేదు అనేది భగవాన్ స్టేట్ నాన్నగారి స్టేట్, అది మన స్టేట్ కాదు.
అవునమ్మా అవును.
అదే నాన్నగారు ఇది కూడా అంటారు కదా, గాంధీ గారు రెడ్డి గారు నెల్లూరు రెడ్డి గారిని అడిగారంట, అందరిలో ఉన్న వస్తువు అదే.
అవునమ్మా,
అందరి హృదయంలోనే అదే చైతన్యం అదే ఆత్మ. మీరు మాట్లాడితే ప్రయాణం భగవాన్ దగ్గరికి చేసి ఆయన సన్నిధిలో కూర్చుంటారు ఎందుకు?
అందరిలోనే ఒకటే ఉంది కదా,
ఉన్నది అది కదా, దానికి ఆయన దగ్గర ఫ్రీక్వెంట్ గా కూర్చోవలసిన అవసరం ఏంటి అని. అంటే ఆయన్ని యోగి అని పిలిచేవారంట. ఎవరు ఎవరు లేకుండా ఆయన ఒక్కైనా ఉంటే దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని మరీ సాంగత్యం ఉండేదంట భగవాన్కి ఆయనకి. అప్పుడు ఆయన అన్నారంట గాంధీ గారు, మీరు చెప్పేది కరెక్టే, కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు అందరి హృదయాల్లో అంతర్యాముగా నేనే ఉన్నాను సమానంగా ఉన్నానని కూడా చెప్పాడు. హెచ్చు తగ్గులు లేవు, అందరిలో సమానంగా ఉన్నాడు ఆయన. అయితే ఆయనకి మనకి ఉంది వ్యత్యాసం, అదన్న సంగతి ఆయనకి తెలుసు మనకి తెలియదు అన్నారంట. ఆయన చేయాలన్న సంగతి ఆయనకి తెలుసు మనకి తెలియదు. తెలియకపోవడం అనే వ్యత్యాసం మాత్రం ఉంది.
అవును, నాన్నగారు అంటారు చూడు జరగవలసిన జరిగే తీరును అనేది నా భగవానికి అనుభవంలో ఉంది, మనకు కొన్ని వేల జన్మలు పట్టచ్చు అది అనుభవంలోకి రావడం.
అందుకే అందుకే సహనము విచక్షణ అంటే మనం దాన్ని డిస్క్రిమినేట్ చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా సబ్జెక్ట్ ను ఆధారం చేసుకుంటూ ఆయన జీవించిన విధానం, భగవాను నాన్నగారు జీవించిన విధానం ఎంత ఇంపర్సనల్ గా జీవిస్తే మనం అది పొందుతాం. అంటే ఇట్ ఈస్ ది సింప్లెస్ట్ ఆఫ్ సింపుల్. సో మనం దాన్ని సింపుల్ గా అంటే మనం ఎంత నిరాడంబరంగా అయిపోతే దాన్ని అందుకోగలం. అది ఆడంబరానికి అందేది కాదు. అంటే మన లివింగ్ సింపుల్ అయిపోవాలి, మన థింకింగ్ సింపుల్ అయిపోవాలి, మన బిహేవియర్ సింపుల్ అయిపోవాలి. లోహే గారు లక్ష్మణ్ టీ లాగా కపటం లేకుండా జీవించాలి. అంటే లోపల
చెప్పినప్పుడు నాన్నగారు అన్నారు సోక్రటీస్ గురించి చెప్పారమ్మా, అందరు ఎవరో ఒకరు అడిగారండి సోక్రటీస్ ని, అందరూ మిమ్మల్ని చూడటానికి ఎందుకు వస్తున్నారు అని. అంటే నాకేమీ తెలియదు సంగతి నాకు తెలుసు అందుకని నన్ను చూడటానికి వస్తున్నారని చెప్పారు అని చెప్పినప్పుడు నాకు
అంటే నాకేమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు అన్నారు. వాళ్ళకి అన్ని తెలుసు అనుకునే వాళ్ళకి కాదు అది.
అవునమ్మా.
అంటే మనము విద్యని సేకరించడం వేరు, అది అనుభవం తెచ్చుకోవడం వేరు.
అవునమ్మా అవును. అప్పుడప్పుడే అనిపిస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం నాకు సబ్జెక్ట్ అర్థం అవుతుందా నాన్నగారు చెప్పిన మాట అనిపిస్తుంది వస్తా ఒక్కొక్కసారి.
ఎందుకంటే
అర్థం కూడా యోగమే అంటారు కదా ఉషా నాన్నగారు. ఇప్పుడు వింటాము రాసుకుంటాము ఏదన్నా చేస్తాము అని, కానీ అది మనకి ఎంతవరకు అర్థమైంది అనేది ఎవరో అడిగారు ఉషా నన్ను కొత్తల్లోనే. మా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అడిగారు నేను వెళ్తే సరిపోదు కదా నీకు అనుభవంలోకి రావాలి కదా అని. అప్పుడు బేగంపేటలో ఉండేవారు నాన్నగారు. ఆ రోజే వెళ్ళాను నాన్నగారి దగ్గరికి. ఏది గుర్తొస్తే అది అడిగేటువంటి అలవాటు కదా నాన్నగారి దగ్గర. నాన్నగారు మా ఇంట్లో వాళ్ళు అడిగి ఏదో సందర్భం అది చెప్తున్నారు. నాన్నగారు మా ఇంట్లో వాళ్ళు అడిగారు నాన్నగారు నన్ను ఇంతే సరిపోదు కదా అది అనుభవంలోకి రావాలి కదా అని అంటున్నారు నాన్నగారు. అంటే చిన్నది వెంటనే ఒంటి పట్టదు కదమ్మా, అది చిన్నది అరిగి నీకు బలం చేయకూడదని కొంతకాలం పడుతుంది కదా. అలాగే నీకు రాగానే రాదమ్మా కొంతకాలం టైం పడుతుంది. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు కదమ్మా భక్తిలో, నీకు ముళ్ళకంచ చుట్టూ ముళ్ళకంచ లేకపోతే ఈ మేకలు గొర్రెలు వచ్చి తినేస్తాయి కదా, అందుకని నీకు ఇది చాలా అవసరం అమ్మా అని చెప్పారు.
అవునండి, అదే చాలా ఇంపార్టెంట్ అండి. మనం అంటే స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ అయ్యే వరకు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకు అంటే అంటే చాలా సులభం ప్రపంచ వాసన, ఈ లోక వాసన చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఈజీగా మనల్ని లాగేయడానికి ఆస్కారం ఉంటుంది మనం మొక్కలుగా ఉన్నప్పుడు. అంటే వృక్షం అయిపోయి ఇంకా ఏది కదపని స్థితికి వెళ్ళే వరకు బహు జాగ్రత్తగా ఉండవలసిందే. అంటే అంటే నాన్నగారు అంటారు కదా పరమహంస, అంటే హంస పాలని నీళ్ళని వేరు చేయగలదంట. అంటే దానికి దాని సిస్టమే అది. అంటే సహజంగా దానికి లక్షణం, పాలు నీరు వేరు చేయగల లక్షణం దానికి ఉంది. అలా ఏది ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఏది నిజం ఏది అనిజం, ఏది సత్యం ఏది ఏది నిత్యం ఏది అసత్యం, ఈ డిస్క్రిమినేషన్ మనకి తెలిసి మనం దాని నుంచి మెల్లమెల్లగా విడుదలయ్యి మనల్ని మనం ఉద్ధరించుకునే వరకు మనం చాలా అంటే కష్టంచు నడిచినట్టు అంటారు కదా మనం జాగ్రత్తగా ఉండవలసిందే అంటారు కదా భక్తుడు ఒక అతను. అంటే నువ్వు చాలా బుద్ధిమంతుడివి, నువ్వు చాలా భక్తిగా జీవించావు, నీకు నీకు ముక్తి అంటే నీకు ముక్తి వచ్చి తీరుతుంది అంటే శ్వాస పోయే వరకు మీరు ఆ మాట అనద్దు. శ్వాస పోయే వరకు నేను చనిపోయాక చెప్పుకోండి ఆ మాట, కానీ నా శ్వాస ఉన్నంతకాలం మాత్రం దాన్ని నమ్మడానికి లేదన్నాడంట. అంచేత గురువు ఈశ్వరుని నమ్మి ఆయన్ని విశ్వసించి మనల్ని మనం విడిచిపెట్టుకోవాలండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మనసు మీద మనకు కాన్ఫిడెన్స్ కాదు. ఈగో ఈగోతో కాన్ఫిడెన్స్ కాదు,
ఇంకా పెరుగుతుంది అది. బాగుంది, చాలా బాగుంది.
మన గురువు మీద మనకి నమ్మకం, మన గురువు మీద మనం కాన్ఫిడెన్స్ పెట్టుకుని మన నుంచి మనం మెల్లమెల్లగా అంటే కాని దాంట్లో నుంచి విడుదల అవుతూ మనం ముందుకు వెళ్ళాలండి. అంచేత ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజెంట్ ప్లెజెంట్ సెషన్ అండి.
ఇట్ ప్లెజెంట్ కానీ ఏమన్నా ఉందా ఉషా? చాలా చాలా సంతోషం హ్యాపీగా నాన్నగారి మాటలు వినగలుగుతున్నాము. ఈ వాట్సాప్ లో బోల్డ్ మంది బోల్డ్ మాటలు పెట్టి నాన్నగారిని చూపించి నాన్నగారి మాటలన్నీ చెప్పించి అందరికి చాలా రుణపడి ఉన్నాము బహుశా మీ అందరికి చేసే వర్క్ కి.
అందరికి కూడా అంటే అందరూ ఇది చెయ్యాలి కదా అంటే, అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆయన ధ్యాసలో ఉండాలి కదా మరి, లేకపోతే అందరం కూడా ఆ ధ్యాసలో ఉండాలి. అంటే ఎవరి వంతు వాళ్ళు ఎవరి పద్ధతిలో వాళ్ళు పనిచేస్తూ ఉండాలి. పని చేస్తూ ఉండాలి. అండ్ మీరన్నట్టు ఆయన చేస్తే తప్ప మనం ఏమి చేయించలేము అనే స్ఫురణతో ఉండాలి.
అవునమ్మా, అది అది నాన్నగారు చేయాలి మనందరికి.
అప్పుడే మనందరం ఒకటి.
అవునమ్మా అవును, ఆయనే ఆయనే ఉంది ఆయనే ఉన్నారు అనేది.
అందుకే ఆంటీ మనలో ఆయనే అందరిలో ఆయనే. ఈ దృష్టితోనే మనం జీవించడానికి మన 100% ప్రయత్నం మనం చేస్తూ ఉండడం.
అవునమ్మా అవునమ్మా, అది చెప్తారు కదా అంతా ఆయన అయినప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనం కూడా ఆయనలోనే ఉన్నామని.
మీరు అన్నట్టు ఫస్ట్ చెప్పిన మాట అది మళ్ళీ రిపీట్ చేయండి, రాసుకున్నారు కదా.
ఏదమ్మా ఫస్ట్ది అందరం మనందరిలో అమ్మా ఏదో గుర్తురావట్లేదమ్మా.
రాసుకోమన్నారు మిమ్మల్ని.
మనందరిలోని ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు కానీ మనం ఈశ్వరుల్లో లేము, ఉన్నామని మనకు తెలియట్లేదు కదా.
అంటే అది అనుభవంలోకి వచ్చి అది అనుభవంలోకి వచ్చిన రోజు మనం లేమని అప్పటి వరకు ప్రయత్నం మాత్రం సిన్సియర్ గా కాలం వృధా చేసుకోకుండా చెయ్యవలసిందే. అయితే ఆయన అనుగ్రహంలోనే ఆయన స్ఫురణతో.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అమ్మా గ్రీష్మ అందరికీ.